అవిద్యాస్తి విరవిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరాందసృజరీ దరిద్రాణాం చింతామణిగుణనిక జన్మజలతో నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వాంగ్మవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రీమదక్యం త్రైపురం మఖక నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః.
ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమానందనం భావయామి పవమానందనం. కూజంతం రామరామేతి మధురం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వైదేహీ సహితం సురద్రుమతలే హైవే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రుడంటే అత్యంత ప్రేమ కలిగిన భక్తి కలిగిన వాడు భరతుడు. అటువంటి వాడు రామభక్తి కలిగినటువంటి వాడికి ఉన్న ప్రధాన లక్షణం ఏదో అది కలిగిన వాడు. రామభక్తి కలిగిన వాడికి పితృభక్తి ఉంటుంది. అందుకే దశరథుడి మీద పరమభక్తి భరతునికి ఉన్నది. తండ్రి మరణ వార్త విని తల్లడిల్లిపోయాడు, దుఃఖించాడు, కింద పడిపోయాడు. తండ్రి లేనటువంటి మంచం చంద్రుడు లేని ఆకాశంలో ఉందిట, ఆయనకి నీళ్లు లేని సముద్రంలో ఉందిట. నిజంగా కూడా సాధువు లేనటువంటి వాళ్ళకి మాతృపితృభక్తి ఎక్కువగా ఉంటుంది. ఎన్ని ఉన్నా ఇంట్లో తల్లి తండ్రి ఉంటే ఆ బలం బలం అన్నారు. ప్రతిదినము లేచి తల్లిదండ్రులకు భక్తితో నమస్కరించి ఆ తర్వాత ఇంట్లో పనులు మొదలుపెట్టినటువంటి పిల్లలకు ఎప్పుడూ విజయం తప్ప అపజయం ఉండదు అని పురాణములు చెబుతున్నాయి. అవి పురాణములు చెబితే నమ్మక్కర్లా, నేను చెబుతున్నాను కనుక నమ్మండి. ఏమండి మీరు చెబితే ఎందుకు నమ్మాలి, పురాణాలు చెప్తే నమ్మకుండా అంటే పురాణముల్లో చెప్పిందని నేను ప్రాక్టికల్గా చేసి చూసి అనుభవించి తత్ఫలితం పొంది చెబుతున్నాను. నేను యావత్ జీవితం మా అమ్మగారికి నాన్నగారికి బతికున్నంతకాలం నమస్కరించి పూజించి బయటకు వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు మనశ్శాంతి లభించింది. అసలు మనశ్శాంతికి మించినటువంటి గొప్ప సంపద ఎక్కడుంది? తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవతలు, కనపడని దేవుడు తల్లిదండ్రుల రూపంలో కనపడతాడట. అందుకని తల్లికి తండ్రికి ఎప్పుడూ భక్తితో నమస్కరించాలి. అప్పుడప్పుడు కొంతమంది అజ్ఞానంలో పడి ఏమిచ్చావు ఆస్తి, మాకు చేసావు శాస్తి అంటూ ఉంటారు తండ్రిని. తండ్రి గారు వేరే ఆస్తి ఒక్కర్లా, ఈ శరీరం ఒకటి ఇచ్చాడుగా ఆయన అంటే, ఇవ్వకపోతే ఈ బాడీ శరీరం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బాడీ ఇచ్చినవాడు ఆయన. అసలు ఈ బాడీ ఇచ్చాడు కాబట్టి డాడీ అంటున్నావేమో తెలియట్లేదు. అందువల్ల తండ్రి శరీరం ఇచ్చాడు, శరీరం ఉండబట్టి ఎంతో కొంత మాట్లాడగలుగుతున్నావు, అన్నం తినగలుగుతున్నావు, పని చేయగలుగుతున్నావు. చాలామందితో పోలిస్తే మన అదృష్టవంతులమే కదా. కొంతమందికి కళ్ళు లేవు, కొందరికి కాళ్ళు లేవు, కొందరికి కీళ్ళు లేవు, అసలు కొంతమందికి శరీరంలో ఏ అవయవాళ్ళు, మంచం మీద పడుకుని కథలు లేకుండా ఉన్న దుస్థితిలో ఉన్న పిల్లలు ఎంతోమంది పుడుతున్నారు చూసారా? వాళ్ళతో పోలిస్తే నీవు అదృష్టవంతుడు కదా. అయినా మా అమ్మేది ఇవ్వలేదు, నాన్న ఇవ్వలేదు అంటే పిచ్చాడు. అందువల్ల జ్ఞానులు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను దేవతలుగా భావించి పూజించి ఆనందం పొందుతారు. అందుకే ఆయన, దేవుడి లాంటి నా తండ్రి లేని ఈ ఇంటిలో ఎలా ఉంటాను అని ఏడ్చి కింద పడిపోయి పొల్లిగింతలు పెడుతూ ఉంటే కైకేయి లేవనెత్తి, నువ్వు తెలివైన వాడివి, ప్రజ్ఞాశాలివి, ఎన్నో చదువుకున్నవాడివి, ఇలా దుఃఖించకూడదు, చచ్చిన వాడి కోసం ఏడవకూడదు, చచ్చిన వాడితో మనము చస్తావా అని పెద్ద తెలివితేటలతో సమాధానం చెప్పింది. ఈ సమయంలో నువ్వు పట్టాభిషిక్తుడు కావాలి, తదనంతరం చేయవలసిన పనులు చెయ్యాలి అనగానే ఇతనికి ఎందుకో కొంచెం మళ్ళీ అనుమానం పీకింది. అప్పటికింకా తల్లి దగ్గర నుంచి పూర్తిగా వార్త రాలేదు కదా, అందుకని కొంచెం ధైర్యం తెచ్చుకొని విని వినకుండా తల్లి మాటలు ఉన్నాయి కనుక, అమ్మా నాన్నగారు వెంటనే రమ్మన్నారేమో, బహుశా ఏ రాముడి పట్టాభిషేకమో పెట్టించుంటారు, లేదా దాన ధర్మాలు చెయ్యి సంకల్పించి ఉంటారు, అది ఇది కాకపోతే ఏదో గొప్ప యజ్ఞం సంకల్పించారేమో నాన్నగారు అనుకుని గుట్టాగుట్టిన వచ్చాను. తీరా ఇక్కడికి వస్తే సత్కార్యాలు చేయవలసిన అవసరం లేకుండా తండ్రికి పరలోక క్రియలు చేసే దుస్థితి ఏర్పడినట్టుగా నాకు అనిపిస్తోంది. అసలు మా నాన్నగారు ఇంత హఠాత్తుగా ఎందుకు చచ్చిపోయారు? ఉన్నవాడు ఉన్నట్టుగా మరణించాలంటే తీవ్రమైన వ్యాధి రావాలి. మా తండ్రి ఆరోగ్యవంతుడని నాకు తెలుసు, ఆయనకేం షుగర్లు, బీపీలు, గుండెపోటులు లేవు. ఆయన మంచి వీరుడు, ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాడు. అటువంటి వాడికి ప్రాణాంతకమైన దీర్ఘవ్యాధి ఏమి వచ్చింది? పోని వస్తే వచ్చింది, అంత వెంటనే చచ్చిపోవాలా? ఇంతమంది మహానుభావులైన వైద్యులుండగా, రాజస్థానంలో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు, వాళ్ళ వైద్యానికి తిరుగుండదే, ఇంతమంది ఉండగా ఆయన ఎందుకు చచ్చిపోయాడు? అయ్యో మా రామచంద్రుడు ఎంత అదృష్టవంతుడో, నేను లేనప్పుడు తండ్రికి దహనక్రియలు చేసి ఆయనకి పిండ ప్రదానాలు చేస్తుంటాడు, నేనే సమయానికి లేకుండా పోయాను, నేను శత్రుఘ్నుడు మేనమామ గారి ఇంట్లో ఉండిపోయాం. అయ్యో రాముడు నిన్న చూసి ఆయన కాళ్ళ మీద పడి, సమయమునకు తండ్రికి పితృకార్యములు చేసే భాగ్యం లేకపోయినందుకు క్షమాభిక్ష కోరుకుంటాను అనగానే, నాయన మీ నాన్నగారికి ఇంకా అంత్యక్రియలు జరగలేదు, ఉన్న విషయం ఇప్పుడు చెబుతున్నాను విను. మహారాజు గారు చచ్చిపోయే ముందు రామ సీత లక్ష్మణ అని ఏడుస్తూ చచ్చిపోయాడు. ఆ చచ్చే ముందు ఏమన్నాడు పైగా, ఎవరు అదృష్టవంతులు, రాముడు తిరిగి వనవాసం నుంచి వచ్చినప్పుడు చూసిన వాళ్ళు అదృష్టవంతులు అని పలికి చచ్చిపోయాడు అంది. అది ఇదేం చెప్పడం విచిత్రం, పోయిన అడుగుకి వెళ్ళాడని కూడా చెప్పట్లా. మీ నాన్నగారు రామ లక్ష్మణ సీత అనుకుంటూ చచ్చిపోయాడు, తిరిగి వచ్చిన రాముడిని చూసిన వాళ్ళు అదృష్టవంతులు అంటూ చచ్చిపోయాడు అనగానే, ఈసారి ఇంకా ముఖమంతా విషాదం వలుముకుంది. ఏమిటి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి రాముడు అడవికి వెళ్ళాడా? అడవికి వెళ్ళిన వాడు తిరిగి వస్తే అతన్ని చూచిన వాడు అదృష్టవంతుడని తండ్రి చెప్పాడా? తండ్రి మరణిస్తున్న సమయంలో మా అన్నయ్య వదిన లక్ష్మణుడు వాళ్ళు తండ్రి దగ్గర ఉండకుండా అడవిలోకి వెళ్ళి ఏం చేస్తున్నట్టు? కష్టస్థితిలో దుఃఖస్థితిలో తల్లిదండ్రులను విడిచి రాముడు అలా నిర్దాక్షిణ్యంగా వెళ్ళడే అనగా, నీకు ఆనందం కలిగించే మాట ఇప్పుడు చెబుతాను వినరా నాయన, ఇందాకొట్టు నుంచి నన్ను చెప్పనివ్వకుండా ఎప్పటికప్పుడు ఆశ్చర్యార్థకంగా ఎందుకు ఇలా జరిగింది, ఇలా ఎందుకు ఇలా జరిగింది అంటావు, నన్ను చెప్పని అని జరిగిందంతా చెప్పేసింది. ఆ చెప్పడంలో మళ్ళీ నేనేదో వరాలు కోరానని చెప్పలా, మీ నాన్నగారు రాముడిని సీతని లక్ష్మణుడిని పిలిచి అడవికి వెళ్ళమన్నాడు, వాళ్ళు అడవికి వెళ్ళారు అనగానే, ఇప్పుడు భరతుడికి ఇంకో అనుమానం వచ్చిందండో, ఏమి విచిత్రం ఇది, రామచంద్రుడంతటి మహాత్ముడిని మా తండ్రి అకారణంగా అడవికి పంపుతాడా? మా తండ్రి ధర్మాత్ముడు, అంతకంటే ధర్మాత్ముడు రాముడు, ధర్మాత్ములు ఎప్పుడు అధర్మం చెయ్యరు. అసలు ధైర్యం ఎందుకు వస్తుంది ఎవరికైనా అంటే, ధైర్యం ఎందుకు వస్తుంది చెప్పండి, వీరేనా? మీలో ధర్మం ఉంటే ధైర్యం వస్తుంది, మీకు పిరికితనం వచ్చిందంటే మీలో ధర్మం తక్కువగా ఉందని అర్థం. అన్నిటికీ ఎవడు భయపడతాడు అంటే అజ్ఞాని నిరంతరం భయపడతాడట, విజ్ఞాని దేనికి భయపడ్డు, జీవితంలో చావు ఎన్నిసార్లు వస్తుంది? ఒక్కసారి వస్తుంది. నువ్వు రోజు భయపడుతూ చచ్చే కంటే ధైర్యంగా ఒక్కసారి చచ్చిపోమని శాస్త్రం. ఆ ధర్మంలో ఆ శక్తి ఉంది. దశరథుడు పిరికివాడు కాడు, రాముడా అసలు అతని దగ్గరికి పిరికితనం రాదు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ. అటువంటి రాముణ్ణి మా నాన్నగారు అడిగి పంపడం ఏమిటి? కచ్చిన్న బ్రాహ్మణ ధనం కృతం రామేణ కశ్యచిత్ కచ్చిన్న అడ్యో దరిద్రోవా తేన అపాపో విహింసిత. రాముడు పొరపాటున కానీ లేక తెలిసి కానీ ఎవరైనా బ్రాహ్మణ సొమ్మును అపహరించాడా? లేదా అన్యాయంగా డబ్బు ఉన్నవాడినో పేదవాడినో హింసించాడా? డబ్బున్నవాడినైనా పేదవాడినైనా అన్యాయంగా హింసించకూడదుగా. పేదవాడికి పెట్టడం కోసం డబ్బున్న వాడి దగ్గర డబ్బు బలాత్కారంగా లాక్కురావడం కూడా పాపమేనండి. ఎవరి దగ్గర అధర్మం ఉంటే వాడని తన్నాలి అంతేగాని, ధర్మపురుడైన వాడు కష్టపడి సంపాదిస్తే ఆ సంపాదనని మనం లాక్కోకూడదు. పేదవాడైనా ధనవంతుడైనా ధర్మం ఉన్న చోట మనం వేలు పెట్టకూడదు, వాళ్ళని హింసించకూడదు. రాముడు అలా హింసించాడా? లేక పాపం ఉపశమించుగాక పరస్త్రీ జోలికి వెళ్ళాడా? రాముడు అలా వెళ్ళడే. భ్రూణ హత్య చేసిన వాడిని దండకారణ్యానికి పంపాలని శాస్త్రం. వ్యభర్షం చేయించుకుంటారు సరే, అటువంటి వాడిని ఊళ్ళో ఉండకుండా తరిమెయ్యాలి, అడవికి పంపేవారట పూర్వం. అది మహాపాపం కనుక. అయ్యా, ఇది ప్రతి ఆసుపత్రి దగ్గర పెట్టించండి. భ్రూణ హత్య, కడుపులో ఉన్న పిండాన్ని చంపితే ఆ దుర్మార్గుణ్ణి తక్షణం అరణ్యవాసానికి పంపాలి. అరణ్యవాసానికి పంపడం అంటే కలియుగంలో వెలివేసేయాలి, వాడితే ఎవరు మాట్లాడకూడదని శాస్త్రం. అలా భ్రూణ హత్య చేసిన వాడిని అడవికి పంపినట్టుగా రాముణ్ణి ఎందుకు పంపాడు ఆయన? మహాత్ముణ్ణి అనగా తనను తాను పండితురాలుగా భావించే కైకి లాంటిట. అది మూర్ఖురాలే, కానీ తనను తాను పండితురాలు అనుకుంటుంది. కొంతమంది లక్షణం ఏంటంటే వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకుంటారండి. బోడి తెలివితేటలు, ఏ తెలివితేటలు ఉండదు, మనమెంత మన తెలివితేటలంత. ఆ పరమాత్మని యొక్క సృష్టిలో ఏదో వాడికంటే వీడు, వీడికంటే వాడు కొంచెం గొప్పవాడైతే ఉండొచ్చు, కానీ ఎవడు సంపూర్ణమైన ప్రజ్ఞాశాలు ఉండడు వాడు తప్ప. అయినా ఈ మూర్ఖురాలు తనను తాను పండితురాలు అనుకుంటుంది. అటువంటి వాళ్ళని స్త్రీలనైతే పండిత మానిని అంటారు, మగవాడైతే పండిత మాని అంటారు. ఇతరులు పండితుడని పొగడకుండా తనను తాను తానే పండితుడు అనుకుంటే వాడు మగవాడైతే పండిత మాని లేదా పండితం మంజుడు, స్త్రీ అయితే పండిత మానిని. అందుకనే వాడ రాముడంత మంచివాడు ఉండడు రా. నరామ పరదారామస్తే చక్షుర్భ్యామ్యపి పశ్యతి. రాముడు పరస్త్రీని కంటితో కూడా చూడడు, ఇక అపహరించడం దేవుడెరుగు. దరిద్రుణ్ణి సంపదలు కలిగిన వాణ్ణి హింసించలేదు, ఏ బ్రాహ్మడి సొమ్ము పొరపాటున అపహరించలేదు. అటువంటిప్పుడు రాముడిని ఎందుకు అడుగు పంపారు అన్నాడు మళ్ళీ ఈయన. నేనే, మీ నాన్న నాకు ఎప్పుడో వరాలు ఇచ్చాడు రెండు, ఆ వరాలు సేకరించి నిన్ను పట్టాభిషిక్తుడు చేయమని 14 ఏళ్ళు రాముడిని అడుగు పంపమని నేను మీ నాన్నను కోరాను. మీ నాన్నగారు ఆ వరం ఇచ్చారు, దాంతో రాముడు అడుగుకి పోయాడు. ఆ రాముడు అడుగుకి పోగానే ఈయన పైకి పోయాడు. ఇప్పుడు నువ్వు పట్టాభిషేకం చేసుకో అని కొండబద్దలు కొట్టింది. ఒక్క క్షణకాలం భరతుడు స్పృహత కింద పడిపోయాడు. ఇక లేస్తే ఒట్టు, మళ్ళీ కైకి లేపి ఎందుకు నైనా ఏడుస్తావు, ఇంత గొప్ప సింహాసనం వస్తే సింహాసనమో సింహాసనమో అని రాజకీయ నాయకులు నిరంతరం కొట్లాడతారు. ఆ సింహాసనం వెతుక్కుంటూ వచ్చింది, ఆనందంగా కూర్చోక ఏడుస్తాం ఏమిటంది. అప్పుడు ఆయన, అసలే దుఃఖంతో కుమిలిపోతున్న నన్ను నీ మాటలు మరింత దుఃఖానికి గురి చేస్తున్నాయి. అంటే ఏమిటి, బాగా పుండు వచ్చింది, ఆ పుండు మీద ఇంత కారం చల్లితే ఏమవుతుంది, ఇంకా మంట వస్తుంది, అలా మండిస్తున్నావు నన్ను. దుర్మార్గురారా, రాక్షసిలో పుట్టావు మా వంశంలో, కాళరాత్రివై జన్మించావు నువ్వు, కాళరాత్రి రివాగత అన్నాడు ఆయన. మా వంశానికి, మా ఇక్ష్వాకు వంశానికి కాళరాత్రివి, మృత్యుదేవతవి దాపురించావు. నీవింత దుర్మార్గురాలు అని తెలియక మా నాన్న నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కొరివిని ఎవడన్నా కౌగిలించుకుంటాడా? కొరివి అంటే మండుతున్న కర్ర, ఒక కాగడా వెలిగించి దాన్ని ఎవడన్నా కౌగిలించుకుంటాడా? ఒకసారి కౌగిలించుకోండి, వీళ్ళు ఎవరైనా ఒక కాగడా వెలిగించి కాగడా కాగడా అని పట్టుకుంటే ఆ తర్వాత తెలుస్తుంది మన బతుకు మేగడ. నువ్వు కాగడావి, మా నాన్నకి తెలియదు, నిన్ను నెత్తి మీద పెట్టుకుని కౌగిలించుకుని చచ్చిపోయాడు. ఓసి దుర్మార్గురాల, పరమ పూజ్యుణ్ణి మా తండ్రిని నువ్వా చంపింది, ఇంకా మా తండ్రి గారికి అనారోగ్యం వచ్చి చచ్చిపోయాడు అనుకున్నాను. అసలు నేను ఎప్పుడన్నా పుట్టిన తర్వాత నాకు రాజ్యం కావాలని నిన్ను అడిగానా? ఒక్కరోజు నాకు డబ్బు మీద వ్యామోహం ఉందని చెప్పానా? నాకు లేని పిచ్చి కోరిక నీకెందుకు వచ్చింది? మా అన్న శ్రీరాముడు లాంటి ధర్మాత్ముడు పరిపాలించవలసిన సింహాసనాన్ని అన్యాయంగా లాక్కుని తద్వారా తండ్రిని చంపి అన్నగారిని అడవుల పాలు చేసి ఇప్పుడు ఉన్న మమ్మల్ని చంపుతున్నావు కదే. అయ్యో, మా పెద్దమ్మ కౌశల్య ఎంత ఏడుస్తూ ఉంటుందో ఈ వార్త తెలిస్తే. మాట వరుసకు కూడా శ్రీరాముడు ఎప్పుడైనా ఎవరినైనా హింసించాడా? నిజంగా రాముడికి ఎప్పుడూ ఎవరి మీద ద్వేషం ఉండదు. రాముడి గొప్పతనం ఎక్కడుంది అంటే, శత్రువు కూడా ఒక్కసారి వచ్చి కాళ్ళు పట్టుకుంటే వాడిని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకునే అంత మంచివాడు ఆయన. ఒక్కసారి అంటే ఎక్కువసార్లు కూడా అక్కర్ల, ఆయన ఒకే ఒక్కసారి సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నాడు ఆయన. సకృత్ అంటే ఒక్కసారి, సకృదేవ ఒకే ఒక్కసారి, తవ అస్మి నీ వాడిని, తవ నీ యొక్క అస్మి అయిన వాడిని అంటే నీ వాడిని, ఎవడైనా వచ్చి ఒకే ఒక్కసారి నేను నీ వాడిని అన్నారంటే చాలట. ఎవరితో అనాలి? రాముడితో. మళ్ళీ పద్మాగ్రి గారితో అంటే పెద్ద ఉపయోగం ఉంది, నా అలాంటి వాడికి నన్ను నేనే రక్షించుకోలేనని మా శిష్యులు నమ్మకం, ఇక నేను మిమ్మల్ని రక్షిస్తాను. కాబట్టి రామ నేను నీ వాణ్ణి అని ఎవరైనా తన మనస్సులో ఒక్కసారి సంకల్పిస్తే వాడు ఎవడైనా సమస్త ప్రాణులకి నేను అభయం ఇస్తానన్నట్టు రాముడు. వాడు ఎవడైనా అనవసరం నాకు, వాడిని మార్చి అధర్మపరుణ్ణి ధర్మాత్ముడిగా మార్చి వాడికి అభయం ఇచ్చి రక్షిస్తానన్నాడు. సర్వభూతేభ్య, అక్కడుంది రాముడి గొప్పతనం. ఏదో ఈ కులం వాడికి ఈ మతం వాడికి అనలా, అన్ని ప్రాణులకు అభయం ఇస్తానన్నాడు ఆయన. ఏ తద్వ్రతం మమ, ఇది నా వ్రతం అన్నాడు ఆయన. నిజానికి వ్రతం కూడా మనంత గట్టిగా చేయం రాముడు చేసినట్టుగా. అటువంటి రామచంద్రుణ్ణి చీమలో దోమలో కూడా పరమాత్మను చూచే రాముడిని అడవికి పంపడానికి నీ మనస్సు ఎలా ఒప్పుకుంది? నీ నోరు అది పాటి బండ బండ పేరుగా అంతే బాగా తిట్టాడు. ఒక ఎద్దులు బండి ఉంది, ఆ బండి పెద్ద బండి, ఆ బండిని మంచి బలమైన ఆబోతు మొయ్యగలదు. ఆబోతు బలిష్టమైన ఎద్దులాగవలసిన బండిని బక్క చిక్కిన కుర్రాడికి అంటగడితే ఏమవుతాడు? దూడకు కట్టామనుకోండి, ఇంత లేగ దూడకి బండి కడితే చచ్చిపోతుంది. ఆ బండిని మంచి బలమైన ఒక ఆబోతు లాగాలి. ఆబోతులు ఏడ్చవలసిన బండిని లేగదూడకు కడితే చచ్చిపోదా? నేను లేగదూడని, రాముడు ఆబోతు లాంటి వాడు, ఈ రాజ్యం బండి, ఈ బండి లాగవలసిన వాడు ఆ పండితుడైన రాముడు తప్ప నేను కాదు. ఆ విషయం నీకు తెలియలేదు, సన్మార్గం విడిచిపెట్టావు. మా వంశములో మొదటి నుంచి ఒక నియమం ఉన్నది, జ్యేష్ఠ సోదరుడే రాజ్యానికి అధిపతి అవుతాడు. జ్యేష్ఠ ఏవతు గృహణీయాత్ పిత్ర్యం ధనం అశేషత శేషాహ తమ అనుజీవేయు యథైవ పితరం స్మృత పితరం తథ అని మనుస్మృతి. వైవస్వతమరు మనుస్మృతులు ఏం రాశాడు? ఇక్ష్వాకువంశస్థులారా, మీరికే కాదు అందరికీ చెబుతున్నాను, ఉమ్మడి కుటుంబంలో ఇంటికి పెద్దవాడికి ఆస్తి చేతిలో పెట్టండి, అతని యొక్క కనుసన్నల్లో మీరు నడుచుకోండి, అప్పుడు సుఖంగా నడుస్తుంది మీ కుటుంబ జీవనం అన్నాడు. ఇది ముఖ్యంగా మహారాజులకు అవసరం. రాజుగారికి నలుగురు పిల్లలు ఉంటే అందులో పెద్దవాడు రాజు అవ్వాలి, తక్కిన వాడు తమ్ముళ్ళు కన్న తండ్రిలాగా అన్నని పూజించాలి, అన్నగారు కన్న బిడ్డల్లా తమ్ముళ్ళని చూడాలి, అప్పుడు హాయిగా పరిపాలన సాగుతుంది. ఈ ధర్మం విడిచిపెట్టావు, పరంపరగా వస్తున్న రాజధర్మం నాశనం చేసావు పాపిష్టిదాన. అసలు నాకు లేని సంకల్పం నీకెందుకు వచ్చింది? నువ్వు నిజంగా మా నాన్న మా తాత కూతురువేనా అన్నాడు ఆయన. అశ్వపతికి కూతురువా నువ్వు, తల్లిని అంత మాట అనకూడదు కానీ అన్నాడు ఆయన కోపం తట్టుకోలేక. నువ్వు అశ్వపతికి నిజంగా కుమార్తెవేనా? ఆయన ఎంత ధర్మాత్ముడు, నువ్వెంత ధర్మపురురాలి, దౌర్భాగ్యురారా అని కిందపడి ఏడ్చి, నీకు అప్రియమైన లోకమునకు ప్రియం కలిగించే పని చేస్తాను, నీకు బాధ ఇతరులకు ఆనందం కలిగించే పని చేస్తాను, నేను ఇప్పుడే రాముడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఆయన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతాను, నువ్వు కుమిలి చస్తావు అని మళ్ళీ ఇంతలోనే కొంచెం తేరుకుని కైక సర్వలోకప్రియం హిత్వా మమాప్యాత్పాదితం భయం, నువ్వు చేసిన పని శాశ్వతంగా నాకు అపకీర్తి తెచ్చిపెట్టింది. నీ కొడుకుని కదా నేను, అందులో ఇప్పుడు జనమంతా ఏమంటారు, ఇదంతా భరతుడి కుట్ర అంటారు. ఏ పాపం నాకు తెలియదు, అయినా మహాపాపం నాకు అంటగట్టావు. భరతుడు ఎంత క్రూరుడు, తను మేనమామ ఇంటికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళ అమ్మని బాగా ఎక్కవేశాడు. దాంతో అమ్మగారు రాజ్యం లాక్కుంది రాముడి దగ్గర నుంచి. అన్నగారిని పరమాత్ముడు లాంటి అన్నగారిని అడవికి పంపించి రాజ్యం లాక్కున్న క్రూరుడు భరతుడు అని అందరూ నన్ను తిడతారు. ఈ పాపం నన్ను పట్టుకుంటుంది, వేధిస్తుంది, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరో చేసిన పనికి ఇంకొకటి ఎవడో బలైపోవడం అంటే ఇది. నీ వల్ల తండ్రి ఎలాగో చచ్చిపోయాడు, ఇంక మిగిలింది ఎవరు, నేనేగా, నన్ను కూడా చంపి శని వదిలిపోతుంది. కౌశల్య సుమిత్ర ఎంత ఏడుస్తూ ఉంటారు, మళ్ళీ అన్నాడండి ఆయన, నత్వమశ్వపతే కన్యా ధర్మరాజస్య ధీమత, పరమధర్మాత్ముడైన అశ్వపతి యొక్క కూతురువేనా నువ్వు, ఆయనకి నీకు అసలు ఏమైనా సంబంధం ఉందా? రాక్షసి తత్ర జాతాసి, ఆ వంశంలో రాక్షసువు పుట్టావు, మా కులను నాశనం చేయటానికి పుట్టావు మూర్ఖురాలా. నిన్ను నరికి పాత్ర పెట్టినా పాపం లేదు, కానీ తల్లిని చంపిన పాపాత్ముడని రాముడు నన్ను రానివాడు, అందుకని రాముడిని దృష్టిలో పెట్టుకుని నిన్ను క్షమిస్తున్నాను అన్నాడు ఆయన. రాముడికి ఒక నియమం ఉంది, తల్లిదండ్రులు ఎటువంటి పాపాత్ములైనా వాళ్ళని ఏమైనా అంటే రాముడు ఒప్పుకోడు, తల్లి తల్లే తండ్రి తండ్రి. నీకు కోపం వస్తే నోరు మూసుకు కూర్చో, తిట్టకు, చంపకు అంటాడు ఆయన. ప్రహ్లాదుడు చేసిన పని అదే కదండి, ప్రహ్లాదుడు పరమధర్మార్కుడైనా తండ్రిని తిట్టలేదు, నేను హరినామం విడిచిపెట్టను అన్నాడు అంతే. చేసిన పాపానికి ఎరండి గసిపుడు తెచ్చాడు తప్ప ప్రహ్లాదుడి వల్ల కాదు అది. కాబట్టి ఎప్పుడు ఎంత దుర్మార్గులైనా తల్లిదండ్రులను వధించరాదు, తల్లిదండ్రులను తిట్టరాదు. నువ్వు చేసిన పనికి నేనేం చేయలేకపోతున్నాను. తల్లిదండ్రులకి పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో నీకు తెలియదా? ఏం నీకు నా మీద ఉన్న ప్రేమ కౌశల్యకి వాళ్ళ అబ్బాయి మీద ఉండదనుకున్నావా? దృష్టిరాలా, రాముడిని అడవికి పంపితే కౌశల్య ఎంత కుమిలిపోయి నన్ను తిట్టుకోదా? పూర్వం ఒకప్పుడు కామధేనువు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చింది. కామధేనువుకి చాలామంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్లో ఇద్దరు ఎడ్లు ఉన్నారట, రెండు మంచి బలమైనటువంటి మగబిడ్డలు, అంటే మనం తెలుగులో చెప్పాలంటే అవి ఎడ్లు అన్నమాట. ఆ ఎడ్లని ఓ రైతు సేకరించాడు. కామధేనువు పిల్లలు అని చెబుతున్నా వినిపించుకోకుండా ఈ రెండిట్లని పట్టుకుపోయి నాగలి కట్టి మొత్తం 1000 ఎకరాల పొలం ఇటునుంచి అటు అటునుంచి అటు తెగ దున్నించేశాడు. అలా దున్ని దున్ని ఒకరోజు మధ్యాహ్నం పూట మంచినీళ్ళు తాగుతూ అలిసి చతికిలు పడిపోయే పాప ఎడ్లు. ఆ ఎడ్లు అలిసిపోయి కన్నీళ్లు పెట్టుకుని మంచినీళ్లు తాగుతూ పక్కకి పడిపోతే ఆ సమయంలో ఆకాశం మీద నుంచి భూలోకానికి దిగొస్తోంది కామధేనువు. తన కొడుకుల్ని చూసింది, అయ్యో బిడ్డల్లారా, ఇంత కామధేనువు కొడుకులై ఉండి ఇంత కష్టం పడుతున్నారా, ఇది కుమారుని మానవులు ఎంత క్రూరులు, పోనీ ఒక్కరోజైనా విశ్రాంతి ఇవ్వకుండా ఏకధాటినే ఇంత పొలం మీ చేత దున్నిస్తున్నారా, మీరు అలిసిపోతూ ఉంటే కొరడా కరతో కొడుతున్నారు మిమ్మల్ని, మంచినీడు సమయానికి ఇవ్వడం లేదు, తిండి పెట్టట్లేదు అని పరమ దుఃఖం చెందింది. ఆ దుఃఖం చెందుతున్నప్పుడు ఆవిడ కన్నీటి బొట్లు రాలే. కామధేనువు కూడా కన్నీళ్ళు వస్తాయి, ఎంత స్వర్గలోకంలో ఉన్నావైనా అవో అవే కదా మరి. అందువల్ల అది ఏడ్చింది, ఆ కన్నీళ్ళు కిందకి పడ్డాయి. ఆ సమయంలో ఆ కింద నుంచి ఇంద్రుడు ఎడుతున్నాడు, ఇంద్రుడు వీపు మీద పడ్డాయి. ఇంద్రుడి శరీరం ముందు చుర్రుమంది, కానీ సువాసన వచ్చింది. సువాసనతో కూడినటువంటి కన్నీటి బిందువులు, వేడివేడి బిందువులు ఈ ప్రపంచంలో ఒక్క కామధేనువు దగ్గరే ఉంటాయి. కామధేనువు ఏడిస్తే ఎంత ఎత్తు నుంచి కన్నీటి బిందువులు మీద పడినా వీపు చుర్రుమంటుంది, ఆ చుర్రుమన్న చోట నుంచి సువాసన వస్తుంది. కాబట్టి ఇక్కడెక్కడో కామధేనువు ఉంది అని ఇంద్రుడు కళ్ళెత్తి చూశాడు. ఎదురుగుండా కామధేనువు ఏడుస్తూ కనపడింది. ఆయన తల్లలో పోయి, అందరికీ వరాలు ఇచ్చే కామధేనువు వినువు, నీ దగ్గరకు వచ్చి ఏమడిగితే అది ఇస్తావు, అటువంటి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆవిడ, దేవేంద్ర, నేను బాగానే ఉన్నాను, కానీ నా బిడ్డలను చూసావా, అక్కడ వ్యవసాయం చేసి నానాయాతన పడిపోతున్నారు. ఈ మానవులు క్రూరులు, నా బిడ్డల్ని కొరడతో కొడుతున్నారు, వేళకు మంచినీళ్ళు ఇవ్వడం లేదు, అలిసిపోతే విశ్రాంతి ఇవ్వడం లేదు, దున్ని దున్ని చచ్చిపోయేటట్టున్నాయి అవి. పిల్లలు బాధపడుతూ ఉంటే తల్లికి ఎంత బాధ ఉంటుందో నీకు తెలియని ఏముంది అందుట. అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోయి, ఈ కామధేనువుకి చాలామంది బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకు ఇంకా బిడ్డలు ఉన్నారు, కానీ ఇద్దరు బిడ్డలు పుడుతున్న బాధను చూచి ఇవిడు ఎంత ఏడుస్తోంది. అంటే కన్నబిడ్డలంటే ప్రతివాడికి ఇంత మమకారం అనమాట, ఆ కన్నబిడ్డల్లో కూడా పెద్దవాళ్ళంటే ఇంకా మమకారం అనమాట అని ఆశ్చర్యపోయి, ఆహా, మాతృప్రేమ మాతృప్రేమే దేవతలకైనా మానవులకైనా అన్నాడు. ఈ కథను నేను పెద్దల ద్వారా విన్నాను, అది నీకు చెబుతున్నాను. ఆనాడు కామధేనువు భూలోకంలో ఉన్న దూడల్ని చూచి, ఎడ్లని గొడ్లను చూచి బాధపడింది. ఆ కామధేనువుకు మారు రూపం కౌశల్య. ఆ కౌశల్య తన కొడుకు రాముడు నానాయాతన పడుతూ ఉంటే దుఃఖించదా? ఈ మాత్రం బుద్ధి నీకు జ్ఞానం లేకుండా పోయాయా? మహాపరాక్రమవంతుడైన రాముణ్ణి వెంటనే వెనక్కి పిలిపించి అయోధ్యా నగర సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన కాళ్ల మీద తలపెట్టి నమస్కరించేదాకా నేను నిద్రపోను అని వెంటనే లేచి కూర్చున్నాడు. కైక తాను అనుకున్నది మారిపోయింది వ్యవహారం, తెగతిట్టేస్తున్నాడు కొడుకు, ముఖం మీద చెయ్యిలా పెట్టి మరీ పళ్ళు పటపట కొరికి తిడుతున్నాడు. అయ్యో నా కుమారుడు సింహాసనం మీద కూర్చుంటాడు, నేను రాజమాత అవుతాననుకున్నది కాస్త ఇప్పుడు రాజమాత కాదు దగుల్మాత అయిపోయింది పాపం, అందుకని ఏడుస్తూ కూర్చుంది. కొడుకుతో పాటు ఆవిడ ఏడవడం మొదలెట్టింది. కొడుకు గారి ఏడుపుకి ఒక అర్థం, ఆవిడ ఏడుపుకి అనర్థమును. ఇంతలో ఈ శబ్దం విన్నాడు సుమంత్రుడు, ఇంకా మిగతా వాళ్ళని కూడా పిలుచుకొచ్చాడు అక్కడికి. వాళ్ళంతా వచ్చి భరత ఏమిటి ఇక్కడ ఏడుస్తూనే ఉన్నారు. మంత్రులారా, నేను ఎప్పుడైనా రాజ్యాధికారం కోరుకున్నానా? ఈ దౌర్భాగ్యురాలు నాకు రాజ్యం అంటగట్టడానికి ఎంత ప్రయత్నం చేసింది? ఏ పాపం ఎరగని నేను పాపిష్టివాడి అయిపోయాను, అందుకే ఏడుస్తున్నాను అన్నాడు. అప్పటికి అర్థమైందిటండి సుమంత్రుడు మొదలైన వాడికి. భరతుడు మంచివాడని తెలుసు కానీ ఇంత మంచివాడు అనుకోలేదు వాళ్ళు. వాళ్ళు ఆశ్చర్యపోయి అసలు ఆ తల్లికి వీధిని పెట్టడేనా అనుకున్నారట. ఈ శబ్దములన్నీ కౌశల్యకి వినపడ్డాయి. వెంటనే సుమిత్రతో, ఇది భరతుడి కంఠమే, భరతుడి కంఠం మృదువుగా ఉంటుంది కానీ దూరంగా వాడికి వినపడుతుంది, కొంతమంది కంఠం కఠినంగా ఉంటుందండి, కొందరి కంఠంలో మృదుత్వం ఉంటుంది, కొందరు పెద్దగా మాట్లాడతారు కానీ ఎంత పెద్దగా మాట్లాడినా మాధుర్యం ఉంటుంది. మీరు చూడండి, కొంతమంది కంఠం ఎత్తితే పెద్ద కంఠం వస్తుంది కానీ వినలేము. శ్రవణ సుభగముగా ఉండాలి కంఠం అంటే, కంఠం వినేటప్పుడు మనకి వినడానికి ఆనందం కలిగించాలి. అలాంటి కంఠాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఘంటసాల వారు ఎంత హై పిచ్లో పాడేసినా ఎంత అందంగా ఉంటుందండి అది, రామరామ అది వినే కొద్దీ మళ్ళీ వెళ్ళి వినాలనిపిస్తుంది. బహుశా నాకున్న పెచ్చలు అదొకటి, ఆయన పాడే పద్యాలు ఆయన పాడే కొన్ని భక్తి గీతాలు వింటూ ఉంటే శరీరం ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నమాట. ఎంత పైకి పాడినా, హై స్థాయిలో పాడినా, కింద స్థాయిలో పాడినా మాధుర్యంగానే ఉంటుంది. అదే కొంతమంది పాడతారు రామరామ గర 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 వినలేమన్నమాట, కంఠాలు భయంకరంగా ఉంటాయన్నమాట, మాధుర్యం లేని కంఠాలు వినలేవు. భరతుడు మృదువైన కంఠం కలిగిన వాడు, పెద్దగా మాట్లాడినా కంఠంలో జీరం ఉండదు మాధుర్యం ఉంటుంది. అందుకే కనిపెట్టి కౌశల్య సుమిత్రతో కలిసి భరతుడి దగ్గరకు వచ్చింది. భరతుడు వెంటనే కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చేట. అప్పుడు భరతుడిని ఎవడూ దెప్పనట్టుగా గట్టిగా తిప్పింది. భరత, నాయన వచ్చావనైనా కూర్చో సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం చేసుకో, ఇదిగో మీ అమ్మ ఈ క్రూర కర్ములైన కైకేయి నా కొడుకుని అడవికి పంపింది, భర్తని స్వర్గానికి పంపింది, మమ్మల్ని కూడా ఏ వల్లకాటికో పంపుతుంది, ఇక నువ్వు మాత్రమే ఇక్కడ కూర్చుని సుఖంగా బ్రతుకు. నాయన నీకు పుణ్యం ఉంటుంది, ఒక ఉపకారం చేయవా, మీ అమ్మ చేయని ఉపకారం, మీ అమ్మ నా కుమారుణ్ణి కోడల్ని నీ తమ్ముడు లక్ష్మణుణ్ణి మాత్రమే అడవికి పంపింది, ఇప్పుడు నన్ను అడవికి పంపించి పుణ్యం కట్టుకో, నీకు పుణ్యం ఉంటుంది ఒక మంచి రథం ఇచ్చి నన్ను కూడా రాముడు ఉన్న తోటికి పంపితే అక్కడ రాముడితో కూర్చొని కందమూలాలు తింటాను. ఒకవేళ నీవు అందుకు ఇష్టపడకపోతే ఈ సుమిత్రను వెంట పెట్టుకుని నేనే వెళ్ళిపోతాను. అగ్నిహోత్రం పురస్కృత్య ప్రస్థాస్యే యత్ర రాఘవ, అగ్నిహోత్రాన్ని పెట్టుకుని ఈ సుమిత్రతో రాముడు ఉన్న తోటికి కడతాను. ఈ అద్భుతమైన కోసల సామ్రాజ్యం అంతా నీ నెత్తి మీద పెట్టుకుని మంచి భోగాలు అనుభవించు అనగానే అసలే నానాయాతన పడిపోతున్న భరతుడు, ఈ తల్లి చేసిన పాపానికి కుమిలిపోతున్న భరతుడు మరింత కుమిలిపోయాడు. బాణం దెబ్బ తగిలి కింద పడిపోయిన పిట్టని మెడ మీద కాలు పెట్టి తొక్కితే అవతను ఒకసారి ఆలోచించండి. ఒక పిట్టని ఎవడో బాణంతో కొట్టాడు, అది కింద పడిపోయి కొట్టుకుంటోంది, ఆ కొట్టుకుంటున్నప్పుడు మెడ మీద ఒక కాలు పెట్టి కసాపిసా తొక్కితే ఏమైపోతుంది పాపం? ఒక మంచి ఉత్తమమైన గోవుని మెడ కోసి అది కొట్టుకుంటూ ఉంటే తల మీద కాలు పెట్టి తొక్కితే అది ఎంత గిజగిజలాడుతుంది పాపం. అలా ఆవులాగా దెబ్బతిన్న పెట్టలాగా గజగజలాడిపోయాడు భరతుడు. తల్లి కాళ్ళ మీద పడ్డాడు, ఏడ్చాడు. ఆర్యే కస్మాద జానంతం గర్హసే మాం అఖిల్బిషం విపులాంచ మమ ప్రీతిం స్థిరం జానాసి రాఘవే, స్థిరాం జానాసి రాఘవే. అమ్మ, అసలు పట్టాభిషేకం అంటే ఏమిటో ఎరగని వాడిని నేను, రాజ్యం మీద రవ్వంత వ్యామోహం లేని వాడిని, నిరపరాధిని. రాముడంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలుసు, అటువంటి రాముణ్ణి సత్యవ్రతుణ్ణి అడవికి పంపి రాజ్యం నేను ఏలుకుంటానని నువ్వు ఎలా ఊహించావు? ఇందులో నా పాపం రవ్వంత లేదు, పూర్తిగా మా అమ్మది బాధ్యత. కావాలంటే ఆవిడ అడుగు. ఒకవేళ నాలో రాముణ్ణి అడవికి పంపించే సింహాసనం మీద కూర్చోవాలనే కాంక్ష ఉంటే గోవుని కాలితో తన్నిన పాపం నాకు వచ్చుగాక. ఇక్కడ నుంచి భరతుడు పెట్టుకుని ఒట్లు పెట్టాడండి. నేనే గనక మనస్ఫూర్తిగా మా అమ్మని వరం కోరుకుని రాముడు అడవికి వెళ్ళాలి, నాకు పట్టాభిషేకం జరగాలి అని ఉంటే నాకు వచ్చే పాపాలన్నీ ఎన్ని కావు. అందులో మొదటిది ఏమిటో తెలుసా, ఆవుని కాలితో తన్నిన పాపాత్ముడు ఏ నరకానికి పోతాడు, ఆ నరకానికి పోతాను నేను రాముడిని అడవికి పంపినుంటే. ఇంటి దగ్గర పనివాణ్ణి పనికి పెట్టుకుని వాడికి కూలీ ఇవ్వకుండా ఏడిపించేటటువంటి యజమాని ఏ నరకానికి పోతాడో ఆ నరకానికి పోతాను. సెంటరింగ్ అంతా చేయించుకుని వాడికి ఇవ్వాల్సిన కూలీ ఇవ్వకుండా ఉంటే వాడు రెండు రోజులు ఎక్కడతాడు కదా, అది మహాపాపం కదా. అలాంటి యజమాని ఏ నరకానికి పోతాడో ఆ నరకానికి పోతా. దీన్ని బట్టి యజమానికి జీతం ఇచ్చి తీరాలి. అర్థమవుతుందా మీకు? మన దగ్గర ఎవడన్నా పనిచేస్తూ ఉంటే వాళ్ళకి జీతం ఇవ్వాలి. వాడికి జీతం ఇవ్వకుండా వాడు ఏడిపిస్తే కూడా మనకి పాపం అన్నాడు. నేను అన్నాను కాదు, 22వ శ్లోకంలో వాల్మీకి మహర్షి 75వ సర్కులు రాసిన శ్లోకం భరతుడు అన్నమాట. ఇంకా ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించే రాజునకు ద్రోహం తలపెట్టిన పాపాత్ముడు ఏ నరకానికి పోతాడో ఆ నరకానికి పోతాను. ప్రజల ఆదాయంలో ఎంత పన్ను స్వీకరించాలో అంత పన్ను స్వీకరించకుండా ఎక్కువ పన్ను వేసినటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ నరకానికి పోతారో నరకానికి పోతాను. అసలు పన్ను కట్టేవాడిని ఏడిపించి పన్ను కట్టని వాడిని విడిచిపెట్టే పాపాత్ముడు ఏ నరకానికి పోతాడో ఆ నరకానికి పోతాను. అంటే దీన్ని బట్టి అసలు పన్ను ఎగ్గొట్టే దుర్మార్గులు ఉంటారు కదా, వాళ్ళని పట్టించుకోకపోతే కూడా పాపమే, మరీ ఎక్కువ పన్ను కట్టించుకున్న పాపమే. పద్మాకర్ గారు ఏమో ట్యాక్స్ కట్టేస్తాడు నెలల, కానీ కట్టవలసిన వాడు కట్టరు, అప్పుడు అది పాపమే కదా. మరి సత్పురుషుల్లో శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుణ్ణి నేను నిజంగా అడవికి పంపి ఉంటే శాస్త్రార్థాలను తిరస్కరించిన వాడు, చదువుకున్న చదువు మీద నిర్లక్ష్యం వహించిన వాడికి వచ్చే పాపం వచ్చుగాక, తల్లిదండ్రుల్ని చంపిన పాపం వచ్చుగాక, గోమాతని కాళ్లతో తన్నే దుర్మార్గుడికి వచ్చే పాపం వచ్చుగాక. ఈ పదం 2 సార్లు అన్నాడండి, ఇందాక ఒకసారి అన్నాడు, ఇప్పుడు మళ్ళీ అన్నాడు. అప్పుడు మనకు అనుమానం ఏమిటండి, ఇది కానీ పిచ్చెక్కి 2 సార్లు అంటున్నాడని కాదు, నేను నిజంగా పాపిష్టివాణ్ణి కాదు అని చూపించుకోవడానికి ఉక్రోషం వచ్చిన వాడు ఇలాగే 1-2 సార్లు చెబుతాడనమాట. అందుకే 2వ సారి కూడా గాశ్చ స్పృశతుపాధి అయిన, ఒకసారి ఏమో 21వ శ్లోకంలో చెప్పాడు, మళ్ళీ 30వ శ్లోకంలో ఆవులను కాళ్లతో తన్నితే వచ్చే పాపం వచ్చుగాక. గోవులకు ఎంత ప్రాముఖ్యం ఉన్నదో చూడండి. ఆవుని తన్నితేనే పాపం అంటే దాన్ని చంపి దాని మాంసం తినే దౌర్భాగ్యుడికి అసలు విముక్తి ఉంటుందంటారా? చాలామందికి తెలియటం లేదు కానీ గోవుని చంపుతూ ఉంటే చూస్తే కూడా పాపం అట. ఇప్పుడు మనం బతికున్న రోజుల్లో కనిపెట్టాం, రేపు చచ్చి నరకానికి వెళ్ళి మళ్ళీ భూలోకానికి వచ్చిన తర్వాత భయంకరమైన చర్మ వ్యాధులతో గిజగిజలాడిపోతున్నప్పుడు, లేనిపోని రోగాలు వచ్చినప్పుడు అప్పుడు వీడికి తెలుస్తుందిట. ఈ జన్మలో కొంతమంది హఠాత్తుగా కాళ్ళు చేతులు తెగిపోయి, కిడ్నీలు చెడిపోయి, చర్మం అంతా వ్యాధికి గురైపోయి, నాకు రకరకాల బాధలకి గురి మంచం మీద పడి ఎందుకు చూస్తున్నారో తెలుసా? పూర్వజన్మలో వీళ్ళంతా గోవుల్ని తన్నిన వాళ్ళు. ఇక గోమాంసం తిన్నవాడైతే అలా మంచం మీద అడ్డదడ్డంగా పడిపోయి లేవలేక నోట్లో నీళ్లు పోసేవాడు లేక ఆ మలమూత్రాల మధ్యలో కొట్టుమిట్టాడి గిలగిల్లాడి చచ్చిపోతాడట. ఇవన్నీ పూర్వజన్మలో చేసిన పాపాలు. అందుకే ఎప్పుడు గోవులకు హాని చెయ్యకూడదు. ఇంకా తల్లిని తండ్రిని గురువులను పెద్దలను నిందించేటటువంటి పాపాత్ములు ఏ నరకానికి కడతారో నరకానికి వడుదలుగాక. నేను తెలియక అగ్నిహోత్రాది ధర్మ కార్యక్రమాలని తన్నితే వచ్చే పాపాన్ని పొందుదురుగాక. ఇంకా ధర్మపత్నిని భార్యని పట్టించుకోక, పెళ్ళానికి జీతం చేతికివ్వక, తన ఆదాయ వ్యయములు చెప్పక, భార్యని సరిగ్గా గౌరవించక, పెళ్ళయ్యాక భార్యను అప్పుడప్పుడైనా తనతో పాటు తీసుకెళ్ళక, ఒంటరిగా తిరిగేవాడికి వచ్చే నరకం వచ్చుకాక. ఇది గొప్ప మాట అండి. అంటే దీన్ని బట్టి తగిన భార్యని చేపట్టాలి, భార్యని జాగ్రత్తగా చూడాలి. కొంతమంది భార్యను చూడరండి, వాడొక్కడే సినిమాకి పోతాడు, వాడి ఫ్రెండ్స్తో పోతాడు, పెళ్ళాం ఊరికే పెళ్ళి అయిన తర్వాత ఇంట్లో పడి ఉంటుంది, ఎప్పుడు పెళ్ళాన్ని పట్టించుకోడు. ఆ పాపాత్ముడికి వచ్చే నరకం అంతా ఇంత కాదు. దీన్ని ప్రత్యేకంగా హైలైట్ చేసి పంపండి. భార్యని ఏడిపించి ఆవిడ పట్టించుకోక, ఆవిడకి బట్టలు కొనక, అన్నం పెట్టక, తాను తిరిగేటటువంటి దుర్మార్గుడికి ఏ నరకం వస్తుందో నరకం వచ్చుగాక అని భరతుడు అన్నాడు. అలాగే భర్త గారి ఇంటికి రాగానే అలసిపోయి ఇచ్చిన వాడు అన్నం తింటాడని అడగకుండా దెప్పే భార్యకు వచ్చే నరకం వచ్చుగాక అన్నాడు ఆయన. ఇది కూడా నోట్ చేసుకోండి, 2 నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇద్దరు పరస్పరం ఒకటినొకటి గౌరవించుకుంటేనే ఈ జీవితాలు బాగుపడతాయి. అక్రమార్జన ద్వారా ధనం సంపాదించిన దొంగలు ఏ నరకానికి పోతారో ఆ నరకానికినే పోతాను. ఇది రాముడిని నేను అడుగుకి పంపుకుంటే. గురువునకు ద్రోహం తలపెట్టి గురువు భార్యని పొంది గురువు గారి ఇంటికి నిప్పెట్టిన వాడికి వచ్చే నరకం నాకు వచ్చు కాక, ఇది మరీ దారుణం. గురుతల్పగి అన్నాడు ఆయన. గురుద్రోహం, గురు పత్ని సంగమం చేసిన వాడికి వచ్చే నరకం వచ్చు కాక, శ్రాద్ధ కర్మలు చెయ్యని వాడికి వచ్చే నరకం వచ్చు కాక. ఇది కూడా జాగ్రత్తగా ఉండండి. దేవతానాం పితృణాం చ మాతా పితృస్తథైవ చ మాస్మ కార్షీత్ సశుశ్రూషాం యస్యార్యో నుమతే గతః. తల్లిదండ్రులు చచ్చిపోయాక వాళ్ళకి పిండ ప్రదానం చెయ్యాలి, శ్రాద్ధం పెట్టాలి, సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఏదో కర్మ చేయాలి. కొంతమంది మహాత్ములు అందుకే ఇప్పటికి కూడా స్వయం పాకు విడిచిపెట్టకుండా ఇస్తూనే ఉంటారు. ఏదో ఒక విధంగా ఆ పితృదేవతల పేరు మీద కర్మలు చెయ్యాలి. అలా చెయ్యని వాళ్ళు ఏ నరక కుండాల్లో పడిపోతారో ఆ నరక కుండల్లో పడిపోదురు కాక. ముఖ్యంగా తల్లిదండ్రులకి పితృ కార్యక్రమాలు చేయని వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు చివరి రోజులు ఎక్కువ శ్లేష్మం వల్ల ఆయాసంతో గుండెలు బదలైపోయి ఆయన ఉబ్బసంతో చచ్చిపోతారు. ఆ వంశంలో వాళ్ళకందరికీ క్రమంగా ఉబ్బసమైనా వస్తుంది లేదా దీర్ఘరోగమైనా వస్తుంది. అందువల్ల అటువంటి పాపం చేసిన వాడు ఏ నరకానికి పోతాడో ఆ నరకమునకు నేను పోతాను అని చాలా ఒట్లు పెట్టాడు బాబా. పెట్టి 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 అన్నిటికీ మించి అన్నదానం చెయ్యకపోవటం, స్త్రీలని వేధించటం, ఈ పాపములు చేసిన వాడికి ఈ జన్మలో సంతానం ఉండదట. అలాంటి సంతానము లేని దరిద్రపు స్థితి నాకు వచ్చుగాక. అడవికి పంపడానికి రాముణ్ణి నేను ఏ విధమైన ప్రయత్నం చేయలేదు, అయినా నాకే ఈ చిట్లన్నీ తగులుతున్నాయి, అభాండాలు నా మీద పడ్డాయి, చివాట్లు అన్యాయంగా తింటున్నాను అని తల్లి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటే పాపం కౌసల్య ఉలిక్కిపడి ఉక్రోషంతో తాత్కాలికోద్రేకంతో నా కుమారుడు అడవికి పోయాడనే బాధతో మీ తల్లి మీద ఉన్న కోపంతో ఈ పిచ్చి మాటలు మాట్లాడాను ఆయన. నీ సంగతి తెలుసు, అయినా ఏమిటో ఒక్కోసారి మానవులం కదా బలహీనతో అలా అంటాం, అవి పట్టించుకోకండి ఆవిడ. అంటే ఇది కూడా మనకి గుర్తించవలసిన ఒక గొప్ప సందేశం. ఏమిటది, మానవులం మనం ఎంత గొప్పవాళ్ళమైన అప్పుడప్పుడు తేడా వస్తే ఇతరులను దెబ్బుతాం, అది సహజమైన లక్షణం కాదు, తాత్కాలికమైన దుఃఖం వల్ల వచ్చిన లక్షణం. ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం, కానీ కర్మగారి వాళ్ళ ఆస్తి ఏ అన్నగారో తమ్ముడో పోగొట్టాడు, అప్పుడు అన్నగారిని తమ్ముడో తమ్ముడు అన్నగారో పోగొట్టినందుకు తిట్టరు, నువ్వే అన్నయ్య తగలేసావు అంటాడు వీడు, లేదా తమ్ముడు నీ మీద పెట్టాను రా సర్వనాశనం చేసేవారు అంటారు. ఆ ఇద్దరికి ప్రేమే ఒకళ్ళు అంటే ఒకళ్ళకి, కానీ డబ్బు పోయింది కనుక ఉక్రోషం తిట్టుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా కష్టం వస్తే అన్నయ్య పొరపాటును తిట్టాను ఏమనుకోకురా అన్నవాళ్ళు ఉన్నారు. ఇంతెందుకు, మహాభారతంలో చూశారుగా మీరు కర్ణ పర్వంలో అర్జునుడిని ధర్మరాజు నోటుకు వచ్చినట్టు తిట్టేశాడు ఒళ్ళు పడిపోయి ఇంకా కర్ణుడిని చంపలేదని. దాంతో అర్జునుడు ధర్మరాజును తల నరకపోయాడు ఏకంగా. ఏదో అదృష్టవశాత్తు పరమాత్ముడు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆ గండం నుంచి వాడు బయటపడ్డారు. అప్పుడు ఆవిడ కౌగిలించుకున్నాక ఈలోపు మళ్ళీ ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యో తండ్రి నేను రాకుండా ఎంత నిర్ణయం తీసుకున్నావు, ఇక్కడ మీ అందరికీ ఎందుకో కాస్త బుర్ర పనిచేయలేదు అనుకుంటాను, భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని కైకి అనగానే భరతుడిని పిలిపిద్దాం అని ఒక్క ముక్క ఎందుకు అనిపించలేదండి ఎవరికి, కొంచెం ఆలోచిస్తే అది కూడా మంచిదే కదండి, దానికి భరతుడు వచ్చాక నిర్ణయం తీసుకుందాం అని ఎవరైనా ఒక సంకల్పం చేస్తుంటే అసలు ఇంత అనర్థం వచ్చేది కాదు. నేను వచ్చేవాడిని, వీళ్ళ ముక్కు పిండేవాడిని, రాముణ్ణి ఆపేవాడిని, అసలు తండ్రి మరణించేవాడు కాదు, అంతే పోయే కాలం వచ్చినప్పుడు ఎవరో ఏం చేయలేము అంటూ ఉండగా వశిష్ఠుడు, నాయన అయిపోయిన దానికి ఏడవడం వల్ల లాభం లేదు, గతం గత, వెళ్ళిపోయింది ఏదో వెళ్ళిపోయింది, అయిపోయింది అయ్యింది, దానికోసం ఎంత ఏడ్చినా వెనక్కి రాలేం కదా, అయ్యో ఇలా జరిగితే బాగుండు అలా జరిగితే బాగుండు అనుకోవడానికి మన చేతిలో ఏమీ లేదు, మీ తండ్రి గారు వెళ్ళిపోయారు. ప్రేతం ఇప్పటికే తైలద్రోణిలో ఉన్నది, నూనె వేయబడిన నూనె పోసిన కుండలో ఉంది, ఆ కుండలో శవం ఇంకెంతకాలం ఉంచుతాం, మీ తండ్రి గారికి సద్గతులు కలగాలంటే శవమునకు దహన సంస్కారాలు జరగాలి, శవాన్ని తగలబెట్టి చేయవలసిన ప్రేత కార్యాలు చేస్తే ఉత్తమ గతులు పెడతాడు జీవి, అందువల్ల ఆ పని చేయమన్నట్ట. కుల పురోహితుడు వశిష్ఠుని వాక్కులు విని అందరూ సంతోషించారు. ఇక భరతుడిని తీసుకెళ్లారు, శవాన్ని తైలద్రోణిలోంచి బయటికి తీశారు. నిజంగా అక్కడ ఉన్నట్టండి ఆయన, పెట్టిలోంచి బయటికి శవం తీగానే అలా కళ తప్పినటువంటి నిద్రపోతున్న వాళ్ళే ఉన్నట్టంతే. శవం కుళ్ళిపోదు కదా అందులో ఉంటే, అందులో నూనెలో ఉండడం వల్ల నిగనిగలాడుతూనే ఉంది, ఇంకా ఆ నిగనిగలాడుతున్న ముఖం గాఢంగా నిద్రపోయి కొయ్యబారిపోయి ఉన్నట్టుగా ఉందన్నమాట. ఆ శరీరాన్ని చూడగానే గాఢమైన దుఃఖం పొందాడు, పరమ దుఃఖం పొందాడు భరతుడు. ఒకసారి ఆలోచించండి, ఈ శరీరానికి మూలకారకుడు తండ్రి, అన్నిటికీ మించి పిల్లల్ని దశరథుడు ప్రేమించినట్టు ఎవరు ప్రేమించడానికి, అందరి పిల్లలు ఒకటే, రాముడు అంటే ఇంకొంచెం ఎక్కువ ప్రేమ. అటువంటిది పిల్లల్ని రండి నాయన అని తొడ మీద కూర్చోబెట్టి నెత్తిక్కించుకుని జుట్టు పీకించుకున్నాయని ఇప్పుడు కనపడకుండా పోతే, చచ్చిపోతే ఏ పిల్లవాడు దుఃఖించడు. తండ్రి దుర్మార్గుడైనా తండ్రి చచ్చిపోతే పిల్లలు ఏడుస్తారు. తల్లి ఎంత దుర్మార్గురాలైనా ఆవిడ మరణిస్తే ఏడుస్తారు జ్ఞానం ఉన్నవాళ్ళు. అటువంటిది ఒక మహాత్ముడు మరణించగానే గుండెలు బతుకుని ఏడ్చాడు ఆయన. అతి కష్టం మీద మహారాజు గారి శవాన్ని ఒక పల్లకీలో మోసుకెళ్ళారు, కట్టెల మీద కాకుండా శ్మశాన భూమికి తీసుకెళ్లారు. దారి పొడుగుతా పురజనులు బంగారు పువ్వులు వెండి పువ్వులు తల్లారట. మన వాళ్ళు మామూలు పువ్వులు తల్లుతున్నారు, ఎక్కువ పువ్వులు శవం మీద చల్లకూడదు. ఆ రోజుల్లో బంగారం వెండి తల్లితే లాభం ఏమిటంటే పేదవాళ్ళు దాన్ని తీసుకుంటారు. మరీ కటిక దరిద్రులు ఉంటారు, ఎక్కడైనా యాచకులు ఉంటే తీసుకుంటారని అలా తల్లేవారు. అయోధ్యలో అవి తీసుకునే పేదవాడు లేడు, అయినా చల్లుకుంటూ వెళ్ళారు. శవాన్ని శ్మశానానికి తెచ్చాక పెద్ద చితిని సిద్ధం చేశారు. అది మామూలు చితి కాదండి, అన్నీ మంచి గంధం చెక్కలు, ఎర్రచందనం, హరిచందనం, గోపీచందనం వంటి చందనపు కట్టెలు పెట్టారు. దానిమీద అగరత్తులు ముక్కలు పెట్టారు, గుగ్గిలం పుల్లలు పెట్టారు, సరళ వృక్షాలు పెట్టారు, పద్మక వృక్షాలు పెట్టారు, దేవదారు వృక్ష ముక్కలు పెట్టారు. ఇవి పెడితే శవానికి సద్గతులు వస్తాయట. ఇంకా సుగంధ ద్రవ్యాలు చల్లారు. దానిమీద రాజుగారి శవాన్ని దక్షిణం వైపు తల ఉండేలా పడుకోబెట్టారు. ఋత్విక్కులు వేదమంత్రాలు చదవడం మొదలుపెట్టారు. జగుశ్చతే యథాశాస్త్రం తత్ర సామాని సామగాహ, సామగానం చేయటం మొదలుపెట్టారు ఉద్గాతలు. సామవేదం తప్పనిసరిగా శ్మశానం దగ్గర చదవాలని శాస్త్రం. అందువల్ల ఋత్విక్కులు అందరూ వేదమంత్రాలు పఠిస్తూ ఉండగా సామవేద పండితులేమో సామగానం చేయటం మొదలుపెట్టారు. ఇంతలో కౌశల్య, సుమిత్ర, కైక అక్కడికి వచ్చారు. ఇది కొంచెం వినండి జాగ్రత్తగా. శిబికాభిశ్చ యానైశ్చ యథార్హం తస్య యోషిత నగరాత్ నిర్యయుస్తత్ర వృద్ధై పరివృతస్తద. ఈ శవదహనం సమయంలో అక్కడికి కౌశల్య మొదలైన రాజపత్నులు, వృద్ధులైన పరిచారిక స్త్రీలు అందరూ పల్లకీల్లో రథాల మీద ఆ శ్మశానానికి వచ్చారు. రాజుగారికి ప్రదక్షిణ చేశారు శవానికి. కొందరు సవ్యముగా, అయిన వెంటనే వెళ్ళి అపసవ్యంగా కూడా చేశారు. ఎప్పుడు శవానికి ఒక్కసారి మామూలుగా మనం దేవాలయంలో ప్రదక్షిణ చేసినట్టుగా చేస్తాం, దాంతోపాటు అపసవ్యంగా కూడా చేయాలి, అంటే కుడివైపు మీదుగా కూడా తిరగాలి. ఇలా ప్రదక్షిణ చేశారు. ఎందుకు గురువుగారు జాగ్రత్తగా వినండి అన్నారు అంటే, ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళకూడదు అని కొంతమంది చెప్పిన మాట ఎంత అసత్యమో రామాయణాన్ని బట్టి తెలుసుకోండి. రామాయణం కంటే మనకి ప్రమాణం ఏముంది? రామాయణం ఇతిహాసం, మొదటి కావ్యం ఇది. ఆది కావ్యం ఇదం త్వర్షం పురా వాల్మీకి నా కృతం, ఎప్పుడో వాల్మీకి రాసిన మొదటి కావ్యం. ఇప్పటికి కూడా రామాయణమే మనకి ప్రమాణ గ్రంథం. అంటే రెండు ఇతిహాసాలు ఉన్నాయి, రామాయణం, భారతం. వీటిని ప్రమాణముగా తీసుకుని అందులో చెప్పినట్టు నడుచుకోకపోతే వాడు మహాపాపి అయిపోతాడు. వాడు ఎన్ని వేదములు చదివినా వాడికి తగినటువంటి మోక్షం రాదట. అందుకే భాగవతంలో నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి శుభగత్వమునన్ సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధ అంటాడు. 1000 వేదములు చదివినా భాగవతం అనే ఒక వేదము సంపూర్ణంగా చదవకపోతే ముక్తి రాదు అని కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడి మాట కూడా కాదంటే ఏ మనం ఏం చేయలేము. కాబట్టి ఎందుకు చెప్తానంటే, స్త్రీలు పూర్వకాలములు అందరూ శ్మశానమునకు వెళ్ళారు. భర్త శవమునకు కౌశల్యాధికారులు అందరూ ప్రదక్షిణ చేశారు, దాసీజనం ప్రదక్షిణ చేశారు. అలాగే మహాభారతంలో పాండురాజు గారి శరీరానికి కుంతి, మాద్రి ప్రదక్షిణ చేశారు. మహాభారతంలో అలాగ కూడా ఉంది. మరి ఎందుకు ఈ మనుషులు కొంతమంది ఇలా పెడుతున్నారు అంటే, ఇవి శాస్త్ర ప్రమాణం కాదు, కానీ ఒక చిన్న కారణం ఉంది. ఆడవాళ్ళ మనస్సులు కోమలం. భర్తగారి శవం కాలిపోతుంది అనుకోండి, హై బాబో అని గుండాకి చచ్చిపోయేవాళ్ళు ఉండేవారు కొంతమంది. పూర్వకాలంలో భర్త మీద ఎక్కువ ప్రేమ ఉండిపోయి పతివ్రతలను ఉంటారు కదా కొంతమంది, అటువంటి వాళ్ళు అని గుండాకి చచ్చిపోయేవారట. అలాంటి వాళ్ళు ఎక్కడ చచ్చిపోతారో కోమలంగా ఉన్నవాళ్ళని, ఎందుకన్నా ఆడవాళ్ళకి శ్మశాన నిషేధం అంటే గొడవ లేదని నిషేధించారు ఎవరు. అప్పటి నుంచి ఇది ఒక ప్రమాణం కింద స్వీకరిస్తున్నాం, అది ప్రమాణం కాదు, శాస్త్రమే ప్రమాణం. ఇలాంటి అద్భుతమైన పుస్తకములు మనకి ప్రమాణం. ఒకవేళ వీటిని విడిచిపెట్టి మనం జనుల్లో ఆచారంలో ఉన్న వాటిని స్వీకరిస్తే వచ్చే నష్టం ఏమిటని అడగనే, యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి అని మనం ఉన్న ఆలయం పైన అధిష్టాన దేవత కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. యహ ఎవడు శాస్త్ర విధి ముత్సృజ్య ఈ పరమ పవిత్రమైన పురాణ ఇతిహాసాలు వేదములలో చెప్పబడినటువంటి వాటిని విడిచి పుస్తకాల్లో చెప్పిన దాన్ని విడిచి శాస్త్రములను విడిచి కామకారత వర్తతే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడో సహ అతడు నా సిద్ధిం అవాప్నోతి అనుకున్న పనులలో సిద్ధి పొందడు. అంటే వాడు అనుకున్న పనులు ఏవి అవ్వవు, వాడు చేసిన పనుల వల్ల ఫలితం ఉండదన్నమాట. శాస్త్రాల్లో చెప్పిన దాన్ని కాదని స్వేచ్ఛగా తను ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే ఏం ఉపయోగంలా, దానివల్ల ఏం ఫలితం రాదు, మోక్షం రాదు, ముక్తి రాదు, సంపద రాదు. పోని ఈ లోకంలో సుఖం ఉంటుందా, నా సుఖం, ఇక్కడ సుఖం లేదు. పోని ముక్తి వస్తుందా, నా పరాంగతి, ఇక్కడ సుఖం లేదు, చచ్చాక సుఖం లేదు, ఇంకెందుకంటే ఆ పనులు చేయటం. కాబట్టి నిశ్చింతగా ఈసారి నుంచి స్త్రీలు కూడా శ్మశానములకు వెళ్ళండి. నేను చెప్పాను ఎవరిని అడిగితే రామాయణం 77వ సర్గ 19-20 శ్లోకాల్లో చెప్పారు, చదువుకోమనండి. ఇంటికి వెళ్ళి సంస్కృతమో తెలుగో ఏదో ఒకటి మొత్తం మీద అంత ప్రదక్షిణలు చేశారు. ఆడవాళ్ళు ఏడ్చేటప్పుడు క్రౌంచీనామివ నారీణాం నినాదస్తత్ర శుశ్రువే ఆర్తానాం కరుణం కాలే క్రోశంతీనాం సహస్రశః. పాపం వేలాది మంది స్త్రీలు వచ్చారు అక్కడికి, అంతఃపురంలో ఉన్నవాళ్ళు. మహారాజు గారి శరీరాన్ని ఇప్పుడు ఆ చితి మీద పెట్టగానే ఇంకా కాసేపట్లో తగలబడిపోతుంది కదా, అందుకని భయంకరమైన ఏడుపులు ఏడ్చారన్నమాట. గుండెలు బాదుకుని ఇచ్చారు. హా రాజా, మహారాజా అని కొందరు, తండ్రి అని కొందరు, మహాత్మ అని కొందరు, ధర్మాత్మ అని కొందరు, దశరథ అని కొందరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంఠంతో ఒక్కొక్క పేరుతో తలచి తలచి పలవించి విలపించారు. ఇంతలో భరతుడు చితికి నిప్పు పెట్టేశాడు. చితి మంటలు క్షణాల్లో భగ్గుమన్నాయి. ఎందుకంటే మంచి ఎండిన గంధం చెట్లు, అగరత్తులు ఇవన్నీ వేశారు కదా, పచ్చకర్పూరం లాంటివి, కర్పూరం వంటివి, క్షణాల్లో కాలి బూడిదైపోయింది మొత్తం శరీరం అంతా. భరతుడు కన్నీళ్లు తుడుచుకుంటూ పక్కనే సరయూ నది కనుక ఆ సరయూ నదిలో స్నానం చేసి తర్పణాలు విడిచిపెట్టాడు. రాజపత్నులు, మంత్రులు, పురోహితులు అందరూ తర్పణాలు ఇచ్చాడు. మహాత్ములకి వాళ్ళు వీళ్ళు కదట, అందరూ ఇవ్వచ్చట. ఎప్పుడన్నా గొప్ప గొప్ప వాళ్ళు సరిపోయి శరీరం విడిచిపెడితే వాళ్ళ పేరు మీదుగా మీరు కూడా తర్పణాలు ఇవ్వచ్చు. రేపు ఎప్పుడైనా పోయాక మీకు అభిమానం అంటే నాకు కూడా ఎన్ని తర్పణాలు ఇవ్వచ్చు. ఇలా అందరూ తర్పణాలు ఇచ్చి ఎడగడ్డారు. 10వ దినం వరకు అందరూ నేల మీదే పడుకున్నారు, దర్భలు వేసుకుని దుఃఖం దిగమిగుకుంటూ. 11వ రోజు లేచాడు భరతుడు. మళ్ళీ యథాప్రకారంగా శుచిగా స్నానం చేశాడు, సపిండీకరణం, షోడశం అన్నీ చేయించాడు. ఆ తర్వాత ఎక్కడెక్కడి పండితుల్ని పిలిపించి అయోధ్యలో ఉన్నవాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని, బ్రాహ్మణోత్తముల్ని సత్కరించి పంపించాడు. రత్నాలు, ధనం, బంగారం, గోవులు, ఇలా ఒకటి కాదు మొత్తం 16 రకాలైన వస్తువులు దానం చేశారు. దానం చేయడంలో గోదానం అనే పేరుతో రూపాయి ఇస్తూ ఉంటారు కొంతమంది, అది మహాపాపం. పేదవాడు పక్కన పెట్టండి, డబ్బు లేనివాడు అయ్యా నేను గోదానం చేయలేనంటే గోదానం బదులుగా ఏదో తోచింది ఎవరు అంటే వాడికి 10వ ఇస్తారు. వాళ్ళు డబ్బులు ఉన్నవాడు కూడా అలాంటి పాపాలు పూలు చేస్తారు అన్నమాట. అలాంటివి చేయకూడదు. గోదానం అంటే మంచి గోవుని, అది కూడా కాస్త దిట్టంగా ఉన్నావుని, చావడానికి సిద్ధంగా ఉన్నావుని కాదు, వాల్ పోస్టర్లు తిని చిక్కిపోయినావుని కాదు, బక్క చిక్కి డొక్కలు ఎండిపోయి పక్కలకి ఎండిపోయినటువంటి దాన్ని ఇవ్వకూడదట. పాలిచ్చేదాన్ని, బలమైన ఆవుని, దూడగలిగిన దాన్ని ఇవ్వాలి దానం. అలా ఈయనన్నీ చేశాడు భరతుడు. మహాత్ముడు, సంపదలు ఉన్నవాడు. అన్నిటికీ సంపదలు ఉండడమే కాదు, బుద్ధి కూడా ఉంది కనుక ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత ఉన్ని శాలువలు ఇచ్చాడు, గోవులతో పాటు దాసదాసీజనుల్ని, వస్తువుల్ని, వాహనాలని ఇచ్చాడు, గృహదానం కూడా చేశాడట. ఆ రోజుల్లో ఉన్నవాళ్ళంతా అదృష్టవంతులు ఉన్నవాడు. బ్రహ్మాండమైన భవనాలు దానం చేశాడు. అసలు భవన దానం అంత సుఖం మరొకట్లేదండి. దిక్కుమాలది స్థలం కొనడం, మళ్ళీ దానికేమో డబ్బులు ఇవ్వడం, వాడేమో కాంట్రాక్టర్ వేళ కట్టడం, ఈలోపు రోడ్డు మీద ఇసుక పోయా, ఇసుక కోసం పక్కవాడితో పిసుక్కోవడం, తన్నుకోవడం, కొట్టుకోవడం, మా ఇంట్లోకి కాంపౌండ్ ఇలా వచ్చిందని వాడడం, వీడికి గొడవ చేయటం, ఇవేమీ లేకుండా ఎవడన్నా కట్టి పెట్టేసి ఇల్లు ఇచ్చేస్తే అసుఖం అనిపిస్తుంది, అనుభవంతో చెబుతున్నా. కాబట్టి చెబుతున్నది ఏంటంటే చాలా సుఖం అనమాట. శ్రీకృష్ణుడి గట్టిగా పట్టుకుంటేట ఉన్న పడంగా అలా ఇల్లు వచ్చేస్తుంది అనమాట. అలా అన్ని గృహదానాలు చేశాడు ఆయన. ఆ తర్వాత మాత్రం శ్మశానానికి వెళ్ళి ఆ చితి ప్రదేశాన్ని సమీపించి, తండ్రి, అన్నయ్యనేమో అడవికి పంపావా, నువ్వేమో స్వర్గానికి వెళ్ళిపోయావా, నాకు ఇప్పుడు దిక్కెవరు, నన్ను ఎవరు రక్షిస్తారు అని శవం దగ్గర ఉన్న బూడిద దగ్గర ఏడవడం మొదలుపెట్టాడు. అగ్నిజ్వాలల వల్ల ఎర్రగా అయిపోయింది ఆ ప్రాంతం, నేల కూడా ఎరుపెక్కిపోయింది అనమాట. కాలిన తర్వాత కొంతసేపటికి ఆ నేల ఎరుపెక్కుతుందండి. రెండు మూడు రోజుల క్రితం ఎప్పుడో కాలిపోయిన నేల ఎర్రగా అయిపోయింది, బూడిద అటు ఇటు కదులుతోంది, ఎముకలు చల్లా చెదరుగా ఉన్నాయి, పగిలిపోయిన కపాలం కూడా కనపడింది. చూడగానే తట్టుకోలేకపోయాడు. ఈ శిరస్స ఒకప్పుడు నన్ను ముద్దు పెట్టుకున్నది, ఈ తలకాయ మీద నేను జుట్టుని పీకి ఆడుకున్నది, ఈ ఎముకల నన్ను లాలించిన తన్నం పెట్టాయి అని ఆ ఎముకల్ని ఆ తలని చూచి ఆయన పొందిన బాధ అంతా ఇంత కాదు. ఇదంతా భరతుడి బాధ కాదు, నేను కూడా ఆ బాధ అనుభవించాను కాబట్టి చెబుతున్నాను అనమాట. ఆయన నిజంగా అంత బాధపడిపోయాడు పాపం. ఆ తర్వాత శత్రుఘ్నుడు మొదలైన వాళ్ళు వచ్చి ఓదార్చారు, ఎందుకయ్యా ఇంత ఏడుస్తావు, మీ తండ్రి మహాత్ముడు, చెయ్యవలసిన సుకృతములన్నీ చేశాడు, వయస్సు కూడా పెద్దది, నిన్ను తలుచుకున్నాడు, రాముణ్ణి తలుచుకున్నాడు, ధర్మ మార్గంలో స్వర్గానికి వెళ్ళిపోయాడు, లే ఈ చితాభస్మం నదిలో నిమజ్జనం చెయ్యి, ఎముకలను నిమజ్జనం చెయ్యి అంటే నదిలో కలిపేయి, చేయవలసిన పనులు చెయ్యి, ఇంకా రాజ్యంలో ఎంతోమంది ప్రజలు నీ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి దుఃఖాన్ని దిగమింగుకో అనగా మొత్తం మీద ఆయన లేచాడు. అప్పుడు శత్రుఘ్నుడు, అన్నయ్య ఇప్పుడు మనం చేయవలసిన పని ఒకటి ఉన్నది, తండ్రి గారి కర్మములన్నీ చేశాం, నీ మంచితనం అందరికీ తెలిసింది, మనం రాముణ్ణి ఇక్కడికి తీసుకురావడానికి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం ఏమిటంటే మన తండ్రి వంటి ధర్మాత్ముడు లేడు అని అందరూ పొగుడుతారే, ఇంత గొప్పవాడు ఒక తెలివి తక్కువ నిర్ణయం ఎలా తీసుకున్నాడు, ఎవరో ఒక స్త్రీ ఒక భార్య చెప్పినంత మాత్రం చేత దానికి లొంగిపోయి ఈ వయస్సులో మహాత్ముడైన రాముణ్ణి అడవికి పంపడం అనే ఒక పనికి మాలిన నిర్ణయం ఎలా తీసుకున్నాడో తెలియట్లేదు. స్త్రీకి వసుడై దారి తప్పాడు అనుకుందాం కాసేపు, ఎవరు మన తండ్రి గారు. అప్పుడు మా అన్నయ్య లక్ష్మణుడు ఏమైపోయాడు, భరతుడితో అంటున్నాడు శత్రుఘ్నుడు, ఇది పోని నాన్నగారు ఏదో తప్పు చేశాడు, బంగారం లాంటి కొడుకును అడవికి పంపాడు. అప్పుడు లక్ష్మణుడైనా పక్కనుండి ఇది తప్పు నాన్న అని గద్దెంచొద్దా, రాముణ్ణి ఏమైనా సరే అడవికి పంపకుండా ఇక్కడ అట్టే పెట్టచ్చు కదా, మరి మా అన్నయ్య ఏం చేశాడో, ఏం అన్నయ్య అండి అని అన్నయ్య మీద కూడా గొప్ప వచ్చింది ప్రేమ వల్ల. అన్నయ్య మీద ద్వేషగస్తమా, రాముణ్ణి ఎందుకు అడవికి పంపించాడు ఈ లక్ష్మణుడు పక్కనుండి, అదే నేనైతేనా తన్నైనా సరే వీళ్ళందరినీ రాముణ్ణి ఇక్కడ అట్టే పెట్టేవాడిని అన్నట్ట. ఈలోపు ఏం జరుగుతుందో చూద్దామని కైక ఇచ్చిన నగలన్నీ అలంకరించుకొని మందర అక్కడికి వచ్చింది, అది కుబ్జ గూనిది, ముక్కుకి ఇటోటి ఇటోటి నత్తు పెట్టుకుంది, నెత్తి మీద కిరీటం పెట్టుకుంది, కిరీటం కూడా పెట్టింది టండోయ్ కైక యొక్క కిరీటాన్ని, కైక బాగా నగలిచ్చింది, ఆహా ఎంత ఉపకారం చేసావు, నా కొడుక్కి పట్టాభిషేకం జరిగేలా చేసావు, రాముడిని అడవికి గెంటావు అని నగలిస్తే ఆ నగలు నడువుకు వడ్డాణంగా పెట్టిందిట, ఈ చేతులకి అవేవో మంకీలు పెట్టిందిట, దిక్కుమాలను గూని ఉందిగా వీపుకి, దాని మీద ఏమో ఓ బంగారపు టోపీ తగిలించుకుందిట, ఎద్దులకి వేస్తారు చూడండి పైన అలాంటి పట్టా తగిలించుకుందిట, అలంకారం చేసుకుంది, అలంకారం చేసుకున్న ఈ మందర ఎలా ఉందో తెలుసా, రజ్జుబద్దేవ వానరి కొండముచ్చుకి తాడు తగిలించినట్టుంది. రజ్జు బద్ధ ఇవ వానరి, వానరి అంటే ఆడపోతి, ఆడపోతికి మెళ్ళ తాడేసి ఇలా లాగితే ఎలా ఉందో ఆ మెళ్ళ ఉన్న నగలు తాడుల్లో ఉన్నాయి. ఇంతలో ద్వారపాలకులు చూశారు, ఈ దిక్కుమారింది అసలు ఇంత గొడవ తెచ్చిపెట్టింది అని దాన్ని ఈడ్చుకొచ్చి శత్రుఘ్నుడికి అప్పగించి, శత్రుఘ్న నువ్వు లక్ష్మణుడి వాడిని అండం కాదు, అసలు ఇంతటికి మూలకారకురాలు ఈ మందర, ఇదిగో దీన్ని ఏం చేసుకుంటావో చేసుకో అని శత్రుఘ్నుడి దగ్గర తీసుకొచ్చారు. అసలే మండిపోతున్నాడు శత్రుఘ్నుడు, మా అన్నయ్య లక్ష్మణుడు ఏం చేశాడు, లేకపోతే నాన్న నాన్నగారు ఏం చేశారు, ఇక్కడున్న పౌరులు ఏం చేశారు అని అందరి మీద క్రోధంతో ఉన్నటువంటి శత్రుఘ్నుడు ఇప్పుడు ఈ మందరను చూచాడు. మందర పర్వతం వల్ల కదిలిపోయిన సముద్రం అయిపోయాడు ఆయన. ఏకంగా సముద్ర పర్వతంలో మందర పర్వతం వేసి గిర్రు గిర్రుని తిప్పితే ఆ సముద్రం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది, కెరటాలు పైకి వచ్చాయే, అలా ఇతరుల్లో క్రోధం పెళ్ళుబుకింది. ఈ దుష్టురాలు, ఈ పాపిష్టురాలు, ఈ దౌర్భాగ్యురాలు మా తండ్రికి మా వంశానికి అందరికీ మచ్చ తెచ్చిపెట్టింది, మా నాన్న చావుకి మూల కారణం ఇదే అని ఎగిరి దాన్ని ఒక్కసారి మెడగట్టిగా పట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చాడు నేల మీద బారేసి. అది నేల మీద ఇలా పడిపోయింది బొక్కబోర్లా, జుట్టు పుచ్చుకుని బర్ర 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 ఈడ్చుకొచ్చాడు. ఈ మందర చుట్టూతో కొంతమంది చెలికెత్తులు ఉన్నారు, వాళ్ళంతా కైకేయి యొక్క ఇష్ట సుఖురాళ్ళు, మందరిని పట్టుకున్నాడు ఇప్పుడు మనల్ని పట్టుకుని చంపుతాడేమో అని వాళ్ళు హడిలిపోయి తలో దిక్కుకి పారిపోయారు కావు కావు అనుకుంటుంది. ఈలోపు కొంతమంది అన్నారు ఇప్పుడు మందరిని పట్టుకున్నాడు
కాసేపట్లో దాని పీకిని ఉడిమి తప్పేస్తాడు, ఆ తర్వాత మన వెంటబడి తప్పుతాడు. ఈ టైంలో మనల్ని రక్షించేది కౌశల్యే అని పరుగు పరుగు రండి. అమ్మ కౌశల్యో, మందరని చంపేస్తున్నాడు శత్రుఘ్నుడు, మమ్మల్ని నువ్వు కాపాడము అని కౌశల్యను పట్టుకున్నారట. నీకేం పర్వాలేదు అంది ఆవిడ. ఆవిడ అడితే నాలాంటిది అన్ని అపకారాలు మర్చిపోతుంది. ఈలోపు ఈయన ఈడ్చుకుపోతూ ఉంటే కైక పరుగు పరుగుని వచ్చి, ఏ శత్రుఘ్న బుద్ధి ఉందా లేదా, ఆడదా నీడుస్తావా అని దగ్గరకు వచ్చేదిట. ఒక్క తోపు తోసేసేటండి కైకని. అలా తొయ్యడంతో కైక దూరంగా పడిపోయింది. ఎక్కువ మాట్లాడేవంటే చీల్చి చెండాడతాను నిన్ను, నువ్వు పిన్నీ లేదు గిన్నీ లేదు, తన్ని మరీ సమాధానం చెబుతాను అని కైకేయీం అభినిర్భర్స్య బభాషే పురుషం వచ తిట్టకూడని తిట్లు తిట్టాడు. అది నిర్భర్స్య అంటే బెదిరించాడు. పరుషం వచ తిట్టకూడని తిట్లు తిట్టాడు అనమాట. ఆ తిట్లు నేను చెప్పలేను కానీ కావాలంటే అప్పుడప్పుడు కొన్ని చోట్ల మన రాజకీయ నాయకులు తిట్టుకుంటూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఉంటే మీకు ఇంక ఏ డిక్షనరీలో లేని గొప్ప గొప్ప తిట్లు దొరుకుతాయి అనమాట. వాళ్ళల్లో వాళ్ళు ఎన్నైనా తిట్టుకుంటారండో, మళ్ళీ ఏదన్నా వస్తే వాళ్ళు వాళ్ళు కలిసిపోతారు, మధ్యలో మనల్ని ఫోన్లు చేస్తారు వీళ్ళు. అలాగా చెడమడ చెడమడ తిట్టాడు. కైకి ఏడవడం మొదలెట్టింది. ఏం కర్మ వచ్చిందిరా నా, ఏం ఏ ముహూర్తంలో పుట్టానో కానీ అందరూ తిట్టడమే. ఆఖరికి ఎంతో ప్రేమగా చూసే శత్రుఘ్నుడు తిడుతున్నాడు, దీన్ని చంపాక నన్ను చంపుతాడేమో అనుకుంటూ ఉండగా అప్పుడు భరతుడు పరుగు పరుగుని వచ్చాడు. కైకేయిన తన పక్కకు లాక్కొని, వద్దొద్దు ఈ కైకని తిట్టకు, ఈ మంధరని విడిచిపెట్టు అని శత్రుఘ్నుడిని ఆపాడు. శత్రుఘ్నుడు ఎంత కోపంలో ఉన్నా భరతుడు ఏం చెబితే చేస్తాడండి. ఒక్క క్షణం ఆగిపోయాడు శత్రుఘ్నుడు. తల్లి కాబట్టి పక్షపాతంతో చంపవద్దు అని అనడం లేదు నేను. ఈ కైక పరమదుష్టురాలు. హన్యామహమిమాం పాపాం కైకేయీం దుష్టచారిణీం యది మాం ధార్మికో రామః నాసూయన్ మాతృఘాతుకం. ఈ కైక వంటి పాపిష్ఠిది ప్రపంచంలో మరెవరూ ఉండరు. ఈ దుర్మార్గురాలని నేను చంపాలి, ఒక్క గుద్దు గుద్దు చంపేయాలి, ఒక కిక్కిచ్చి నెత్తురు కక్కుకునేలా చేసి డొక్కలు విరగ్గొట్టి పక్కటెముకలు విరిచి దీన్ని చంపేయాలి. కానీ అప్పుడు నాకు వచ్చే నష్టం ఏమిటో తెలుసా, రాముడి దగ్గరికి రేపు నేను వెళ్ళగానే దుర్మార్గుడు మాతృహంతకుడు విరాను, తల్లిని చంపేవా, నీ ముఖం చూడండి, ఇక నీకు నాకు చెల్లు అంటాడు. అందుకని భయపడి ఉన్నాను నేను. రాముడికి అధర్మ పౌరులంటే కోపం. మాట వరస కూడా స్త్రీల జోలికి వెళ్ళిన వాడిని రాముడు క్షమించడు. ఈ కుబ్జని మనం చంపితే రాముడు ఇది తెలుసుకుని నీతో నాతో ఎవరితో మాట్లాడు, అప్పుడు మనం ఎంత నష్టపోతామో ఆలోచించు. రాముడా మనకు కావలసింది వీళ్ళు చావడమా? అసలు రాముడికి ఎంత కోపమో స్త్రీలతోలికి వెళ్ళిన వాళ్ళంటే. స్త్రీని తిట్టినా, స్త్రీని కొట్టినా, స్త్రీలకి చెరసాల శిక్ష విధించిన రాముడు ఆ వ్యక్తులను శాశ్వతంగా విరోధిస్తాడు, ముఖం చూడ్డు లేదా సంహరిస్తాడు. మనం రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోవాలి, ఆయన అనుగ్రహం పొందాలి. పొందాలంటే దీన్ని క్షమించాలి అనగానే, నువ్వు అన్నది మంచి మాటేసుమా, లేకపోతే దీన్ని డొక్కలో విరగొడదాం అనుకున్నాను అని కోపం విడిచిపెట్టి మంధరను విడిచిపెట్టాడు. మంధర ఏడుస్తూ కైకి పాదాలు పట్టుకుని, నా పనిలో అయిపోయింది, నీ కొడుకు కోసం నేను చచ్చిపోతున్నాను అందిట. ఎక్కువ మాట్లాడితే నా కొడుకు కోసం అనే మాట అంటే మళ్ళీ ఇంకోసారి తంతాడు వాడు, నోరు మూసుకో అని పాపం కుబ్జతో కలిసి ఆవిడ కూడా పక్క గదిలోకి ఇద్దరు ఒకటొకడు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టారు. భర్త చచ్చిపోతే ఏడవలేదండో కైక, ఇప్పుడు ఏడ్చిందిట. 14వ రోజు వచ్చింది క్రమంగా. అప్పుడు మంత్రివర్యులు సమావేశమయ్యారు. రాజకుమార, రఘువంశజ, భరత, ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించు, ఏడవడాలు తిట్టుకోవడాలు అయిపోయాయిక, అనంతర కర్తవ్యం ఏమిటి? ఇప్పుడు నువ్వు ఈ రాజ్యం మీద కూర్చుని, ఈ సింహాసనం మీద కూర్చుని పట్టాభిషిక్తుడవై ప్రజల్ని పరిపాలించు అనగానే మళ్ళీ ఆయన స్పృహ కోల్పోయాడు. ఒక క్షణకాలం, ఈ రాజ్యం మీద నాకు వ్యామోహం లేదు, వీళ్ళు సింహాసనం మీద కూర్చో పట్టాభిషేకం చేసుకుంటున్నారు, ఇది నా పాలిటీ శస్త్రం అయిపోతుంది, భయంకరమైన ఆయుధం దెబ్బవుతుంది అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత జనులతో అన్నాడు, త్రికరణ శుద్ధిగా చెబుతున్నాను, మా వంశంలో వాళ్ళు అన్నగారికి పట్టాభిషేకం చేసి అతన్నే పరిపాలకుడిగా అంగీకరిస్తారు తప్ప సొంత పెత్తనంతో వాళ్ళు పరిపాలకులు కాదు. ఇప్పుడు మనం చేయవలసిన పని వినండి. రాముడు నేను లేనప్పుడు అడవికి వెళ్ళాడు, ఇప్పుడు ఆయన్ని మనం తీసుకొద్దాం. మనందరం ఒంటరిగా వెళ్ళడం కాదు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాలినడకన వెళ్ళే సైనికులందరినీ పోగేసుకుందాం. ఈ చతురంగ బలాలతో, మహాసైన్యంతో రాముడున్న
వనానికి వెడదాం, రాముడి కాళ్ల మీద పడదాం, పట్టాభిషేకానికి సంబంధించిన సామగ్రి పట్టుకెళ్ళి అక్కడే రాముడి నెత్తి మీద నీళ్లు పోసి అభిషేకం చేసి కిరీటం నెత్తి మీద పెట్టి ఇక్కడికి లాక్కొచ్చేద్దాం, రాముడు మన మాట కాదన్నాడు. జనవాక్యంతు కర్తవ్యం అనుకునేవాడు రాముడు. మనం జనమందరం వెళ్ళి కాళ్ళు పట్టుకుని నువ్వు రా అంటే ఆయన వస్తాడు. ఈ జనం ప్రభంజనంలా వేడుకుంటే రాముడు కాదండు, అప్పుడు మనకి మళ్ళీ సుఖం కలుగుతుంది. కాకపోతే రాముడి దగ్గరికి మనం వెళ్ళాలంటే అడవిలోంచి వెళ్ళాలి. ఒకళ్ళు ఇద్దరు అయితే ఏదో రకంగా వెడతాం, ఇంతమంది సైనికులు ఆడవాళ్ళు గుర్రాలు ఏనుగులు వెళ్ళాలంటే రోడ్లు కొంచెం బాగా బాగు చేయాలి. అరణ్య మార్గాలకి ఇప్పటికిప్పుడే మంచి అతుకులు పొంతగా ఉన్నటువంటి మార్గానికి రిపేర్లు చేయించాలి, సరిగ్గా దారి బాగు చేయించాలి. మనలో రాముడు అంటే భక్తి కలిగిన వాళ్ళు ఎవరో లేవండి. కొంతమంది అడ్డం వచ్చిన ముళ్ళ చెట్లు నరకండి, ఎగుడు దిగుడుగా ఉన్న బావులు మొదలైన వాటిని తీసేయండి, బాటలు సమానంగా చేయండి. బలమైన రోడ్ రోలర్లు ఆ రోజుల్లో కూడా ఉండేవి, రోడ్లు వేసేటటువంటి పెద్ద పెద్ద బరువులు, ఈ బరువులతో నేల చదును చెయ్యండి. తర్వాత దారిలో సువాసన కోసమని ఈ దుర్వాసన వస్తుంది, ఇలాంటి దుర్వాసన రాకుండా మీరు ముక్కులకు గుడ్డలు పెట్టుకోకుండా ఉండడానికి సుగంధ ద్రవ్యాలు చందన ద్రవ్యాలు జల్లండి. ఆ తర్వాత మొత్తం దారి పొడుగుతో ఎక్కడికక్కడ మన వాళ్ళకి కావలసిన విందు భోజనాలు ఏర్పాటు చేయండి. శిల్పులు మొదలైన వాళ్ళందరినీ వెంట పెట్టుకోండి. అనగానే ఎంత మంచి మాట అన్నావు, మేమంతా స్వచ్ఛందంగా ఇప్పుడే రాముడి దగ్గరికి వెళ్ళే మార్గం బాగు చేస్తామని బయలుదేరారు. వాళ్ళల్లో కొంతమంది రోడ్లు వేయడంలో స్పెషలిస్టులు ఉండో, భూమి ప్రదేశ జ్ఞా అంటే భూమిని ఎలా చదును చేసి ఎంత బాగా రోడ్డు అయ్యాలో తెలిసిన వాళ్ళు. వాళ్ళల్లో ఒక్కొక్కడు రోడ్డు వేస్తేట ఆ రోడ్డు యొక్క పిరికితనాన్ని బట్టి ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ కంకర ఎక్కర్లేదు, ఇక్కడ కొంచెం లోతుగా ఉంటుంది ఇక్కడ కొంచెం పూడ్చాలి, ఇవన్నీ ఎరిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళని భూమి ప్రదేశజ్ఞులు అంటారు, అంటే రోడ్డు వేయడంలో స్పెషలిస్టులు అన్నమాట. అటువంటి ఇంజనీర్లు వెళ్ళారు, తమతో పాటు రోడ్డు కొలిచేవాళ్ళు, చతురస్రాకారమా దీర్ఘ చతురస్రమా వంకర్లు వచ్చినప్పుడు ఎలా చేయాలి ఇవన్నీ చేసేవాళ్ళు, నేల తవ్వేవాళ్ళు, మళ్ళీ ఆ తవ్విన చోట రాళ్ళు వేసేవాళ్ళు, శిల్పులు యంత్ర ప్రయోగం ఎరిగిన వాళ్ళు, యంత్రాలతో రోడ్లు వేసారట ఆ రోజుల్లో కూడా. ఇవాళ ఏదో మనం ప్రొక్కలైన్లు అదేదో క్రేన్లు పట్టుకొచ్చాం అనుకున్నామే, ఎంతకంటే గొప్ప యంత్రాలు ఉన్నాయని చెప్పారు. యంత్రకాస్త యంత్రకులు వాళ్ళు యంత్రములతో రోడ్లు వేసారట. శ్రమకి కొంచెం యంత్రములు ఉంటే తోడ్పడతాయి కదా, ఎక్కువ మానవ శ్రమ అక్కర్లేకుండా మంచి మంచి యంత్రములతో రోడ్లు వేసేవాడు. వీళ్ళంతా బయలుదేరారు, వెళ్ళి అడ్డంగా ఉన్న చెట్లు కొన్ని నరికారు, అడ్డంగా వచ్చేటటువంటి చెరువుల్ని పూడ్చి పక్కన మళ్ళీ చెరువులు తవ్వారు. రెండో చెరువు పూడిస్తే పక్కన మళ్ళీ చెరువు తవ్వాలి, అలాగే బావులు అడ్డం ఉంటే వాటిని పూడ్చి మళ్ళీ పక్కన బావులు తవ్వారు. ఇలా మొత్తం మీద రోడ్డు అద్భుతంగా వేసి పారేశారు వాళ్ళు. ఇంత చేసి 2-3 రోజుల్లోనే ఇంచుమించు ప్రయాగ వరకు రోడ్డు మహావేగంగా వేశారంటే ఎంతమంది వెళ్ళారు ఎంత భక్తితో వెళ్ళారో చూడండి వాళ్ళు. ఆ రోజుల్లో ఈ యంత్రాలు లేని రోజుల్లో వాళ్ళ యంత్రాలు ఎంత గొప్ప అంటే అయోధ్యానగరం నుంచి ప్రయాగం దాకా ఏకదము రోడ్డు వేస్తే ఈ టెక్నాలజీ ఉన్న రోజుల్లో 2 రోజులు స్లాబ్ వేయలేకపోతున్నాం మనం. మనకి వాళ్ళకి ఎంత తేడా ఉందో ఆలోచిస్తుంది. కాబట్టి భరతుడిని పిలిపిస్తే మళ్ళీ భారతదేశం బాగుపడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. జై భరత్ మహారాజ్కి. రామభక్తుడు కనుక ఇంతకీ భరతుడికి ఆ గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా నామనామస్మరణం మహిమ. క్రమంగా వాళ్ళంతా ఆ పనులు చేస్తూ ఉండగా విడిది గృహాలు అన్నీ ఏర్పాటు చేయగా ఇక్కడ కూర్చుని ప్రయాణానికి ఎదురు చూడడం మొదలుపెట్టాడు. ఇక శుభముహూర్తం వచ్చింది, రేపు ఈరోజు ప్రయాణం అవ్వాలనుకుంటున్నారంతా. ఆ సమయంలో ఊళ్ళో ఉన్న కొంతమంది పౌరులు పురోహితులు అందరూ వచ్చి కొమ్ము బోరాలు ఊదారు. తెల్లవారుజామున మహారాజును లేపడానికి తూర్యధ్వనులను ఉంటాయి. తూర్యములు అంటే ఇలా పెద్ద పెద్ద బోరాలు అన్నమాట, ఇలా సన్నగా మొదలయ్యి చివరిన పెద్ద గొట్టములు ఉండేటటువంటి బోరాలు ఉంటాయి కదా, అటువంటి వాటిని తూర్యములు అంటారు. అవి ఇలా నోట్లో పెట్టుకుంటే కొయ్య అని శబ్దం వస్తున్నారు, కుక్కొక్కొక్కయ్య అని పెళ్ళిళ్ళు వాయిస్తారు సార్ చక్క పెద్ద పెద్ద బోరాలు. అటువంటివి తీసుకొచ్చి ఊదారు, ఊది మహారాజా లే అన్నారు. అప్పుడు భరతుడు లేచాడు, నేను రాజుని కాదు, ఎవరన్నా మీరు నన్ను రాజుని అని పిలుస్తారు, మహారాజు గారు దశరథుడికి వాయించవలసిన వాద్యాలు నాకు వద్దు, మీరు ఎంత గించుకున్నా నేను రాజుని కాను, నేను రాజుని కాదు భూజుని కాదు రాముడి చేతిలో ఉన్న గాజుని కూడా కాదు, ఆపేయండి అన్నట్ట. మహాత్ములు చెప్పారుగా వాళ్ళకి ఏ భోగాలు అక్కర్లా. ఇంతలోనే మళ్ళీ వశిష్ఠుడు వచ్చాడు, నాయన అందరం సమావేశం అవుదాం, నేను సభలో కూర్చుంటాను నువ్వు కూడా రా అని వెళ్ళి సభాభవనంలో దశరథుడు కూర్చునేటటువంటి సభాభవనంలోకి వెళ్ళి నిత్యం తాను కూర్చునే పురోహిత స్థానంలో కూర్చున్నాడు. మంత్రులంతా వచ్చారు, సింహాసనం ఖాళీగా ఉంది. భరతుడు చకచక అలంకారం చేసుకుని అన్ని కార్యక్రమాలు ముగించుకుని సింహాసనం దగ్గరకు వచ్చాడు. రాగానే సింహాసనానికి సాష్టాంగపడి పక్కన ఎప్పుడూ తను కూర్చునే పేట ఉంటుంది, దాని మీదే కూర్చున్నట్ట. నాయన, ఇదివరకు నీవు ఆ చిన్న పేట మీద కూర్చోవడం చెల్లింది, ఇప్పుడు కాదు. మీ తండ్రి దశరథుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నీకు రాజ్యం ఇచ్చాడు, అది ఆయన వీలునామా. తండ్రి మాట చెల్లించడం ధర్మం. రాముడు అడవికి వెళ్ళాడు, నువ్వు సింహాసనం మీద కూర్చో. ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పాలించు. ఎక్కడ దొంగల వల్ల కానీ పాపాత్ముల వల్ల కానీ ప్రజలకి కష్టం రాకుండా కాపాడే బాధ్యత నీది అనగానే మళ్ళీ ఒక్క క్షణకాలం తల ఇలా వంచుకొని అస్తమానం ఏడవడం బాగుండదు కనుక కొంచెం కన్నీళ్ళు ఇలా పెట్టుకుని ఊ అనలేక క్రమంగా ఇలా అన్నాడు. చరిత బ్రహ్మచర్యస్య విద్యాస్నాతస్య ధీమత ధర్మే ప్రయతమానస్య కో రాజ్యం మద్విధో హరేత్. శ్రీరాముడు బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు, అన్ని విద్యలు చదువుకునేవాడు, అది ఇది కాదు, అన్ని విద్యల్లో ఆరితేనేవాడు, సకల కళాకోవిదుడు, ధర్మము తప్ప అధర్మం జోలికి వెళ్ళనివాడు. అటువంటి రాముడి రాజ్యం నేను స్వీకరించి సింహాసనం మీద కూర్చుంటానని మీరు ఎలా అనుకున్నారు గురువుగారు? శిష్యుల మనస్సు గురువుకి తెలిసినట్టు ఎవరికి తెలియదు అంటారు. కాబట్టి నా మనస్సు మీకు తెలుసు, తెలుసుండి కూడా నన్ను పరీక్షిస్తున్నారా? ఈ సింహాసనం మీద నేను కూర్చుంటానా? సింహాసనం మీద రాజసింహుడు రాముడు కూర్చోవాలి, నాలాంటి గ్రామ సింహాలు కాదు. అంత మాట నడు పాప పుణ్యాత్ముడు. దశరథ మహారాజు గారి జ్యేష్ఠ కుమారుడి యొక్క రాజ్యాన్ని అపహరించే దుర్బుద్ధి నాకు లేదు. ఒకవేళ అపహరిస్తే అంత పాపం మరొకటి ఉండదు. ఈ పదం ఇంచుమించు మన కవులందరూ వాడారండి. అనార్యదుష్టం అసర్గ్యం కుర్యాం పాపమహం యది. ఆర్యులు అంటే గొప్పవాడు, శ్రేష్ఠులు, జ్ఞానం కలిగిన మహానుభావులు చేసే పనులు ఆర్యదుష్టములు, అజ్ఞానులు పాపిష్టి వాళ్ళు చేస్తే అనార్యదుష్టములు. అంటే గొప్పవాళ్ళు ఎవరూ ఈ పని చెయ్యరు. పోని గొప్పవాళ్ళు ఈ పని చేయకపోయినా మనం ఓ పని చేస్తే ఈ పని వల్ల స్వర్గం వస్తుందా? అది అస్వర్గ్యం, స్వర్గం రాదు. నువ్వు చెప్పినట్టుగా రాముడి సింహాసనం నేను స్వీకరిస్తే అది పాపిష్టి పని, పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు చేయకూడని పని. ఆ పని చేయటం వల్ల నాకు నరకం వస్తుంది, ఈ పాపం నేను చేయను అన్నాడు ఆయన. యాజ్ ఇట్ ఈజ్గా ఈ పదం భగవద్గీతలో కృష్ణుడు వాడాడు తెలుసు మీకు. అనార్యదుష్టం అసర్గ్యం అకీర్తికరం అర్జున అన్నాడు ఆయన. ఇదే మాట వాడి అంటే ఇది కృష్ణుడి వాక్కు, భగవంతుని వాక్కు, వేదవాక్కు. కొన్ని పనులు చేస్తే పెద్దలు హరిషించరు, అది పెద్దల మంచి మాట కాదు. దానివల్ల స్వర్గం రాదు, నరకం వస్తుంది, కీర్తి నశిస్తుంది.